ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೇವಾಯ, ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೇವಾಯ, ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೇವಾಯ. ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂ ಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವಿಂ ಸರಸ್ವತಿಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಾಮುದೀರಯೇತ್. ನಶ್ಚ ಪ್ರಾಯೇಷ ಭದ್ರೇಷು ನಿತ್ಯಂ ಭಾಗವತ ಸೇವಯಾ. ಭಗವತಿ ಉತ್ತಮ ಶ್ಲೋಕೇ ಭಕ್ತಿರ್ಭವತಿ ನೈಶ್ಚಿಕೀ. ಓಮಜ್ಞಾದ್ವಿನಂದಸ್ಯ ಜ್ಞಾನಾಂಜನಾಶಲಾಕಯ ಚಕ್ಷರಾನ್ಮಿಲಿತಾಂ ಯೇನ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ. ಶ್ರೀ ಚೈತನ್ಯ ಮನೋಭೀಷ್ಟಂ ಸ್ಥಾಪಿತಂ ಯೇನ ಭೂತಲೇ ಸ್ವಯಂ ರೂಪ ಕದಾ ಮಹ್ಯಂ ದದಾತಿ ಸ್ವಪದಾಂತಿಕಂ. ವಂದೇಹಂ ಶ್ರೀಗುರೋ ಶ್ರೀಯುತಪದಕಮಲಂ ಶ್ರೀಗುರುನ್ವೈಷ್ಣವಾಂಶ್ಚ ಶ್ರೀರೂಪಂ ಸಾಗ್ರಜಾತಂ ಸಹಗಣಾರಘುನಾಥ ತಂ ಸಜೀವಂ ಸಾದ್ವೈತಂ ಸಾವಧೂತಂ ಪರಿಜನಸಹಿತಂ ಕೃಷ್ಣಚೈತನ್ಯದೇವಂ. ಶ್ರೀರಾಧಾಕೃಷ್ಣಪಾದಾನ್ ಸಹಗಣಾಲಲಿತಾ ಶ್ರೀವಿಶಾಖಾನ್ವಿತಾಂಶ್ಚ. ನಮಃ ಓಂ ವಿಷ್ಣುಪಾದಾಯ ಕೃಷ್ಣಪ್ರೇಷ್ಠಾಯ ಭೂತಲೆ ಶ್ರೀಮತೇ ಭಕ್ತಿವೇದಾಂತ ಸ್ವಾಮೀನಿತಿ ನಾಮಿನೇ. ನಮಸ್ತೆ ಸಾರಸ್ವತೇ ದೇವೇ ಕೌರವಾಣಿ ಪ್ರಚಾರಿಣೇ ನಿರ್ವಿಶೇಷ ಶೂನ್ಯವಾದಿ ಪಾಶ್ಚಾತ್ಯ ದೇಶ ತಾರಿಣೇ. ನಮಃ ಓಂ ವಿಷ್ಣುಪಾದಾಯ ಕೃಷ್ಣಪ್ರೇಷ್ಠಾಯ ಭೂತಲೆ ಶ್ರೀಮತೇ ಭಕ್ತಿ ಸಿದ್ಧಾಂತ ಸರಸ್ವತೀನಿತಿ ನಾಮಿನೇ. ಶ್ರೀವಾರ್ಷಭನವೀ ದೇವಿ ದಯಿತಾಯ ಕೃಪಾಬ್ಧಯೇ ಕೃಷ್ಣ ಸಂಬಂಧ ವಿಜ್ಞಾನ ದಾಹಿನೇ ಪ್ರಭವೇ ನಮಃ. ಮಾಧುರ್ಯೋಜ್ವಲ ಪ್ರೇಮಾಢ್ಯ ಶ್ರೀರೂಪಾನುಗಾ ಭಕ್ತಿದ ಶ್ರೀಗೌರಕರುಣಾಶಕ್ತಿ ವಿಗ್ರಹಾಯ ನಮೋಸ್ತುಸ್ತೆ. ನಮಸ್ತೆ ಗೌರವಾಣಿ ಶ್ರೀಮೂರ್ತಯೇ ದೀನತಾರಿಣೇ ರೂಪಾನುಗಾ ವಿರುದ್ಧಾಪ ಸಿದ್ಧಾಂತದ್ವಾಂತಹಾರಿಣೇ. ನಮೋ ಗೌರಕಿಶೋರಾಯ ಸಾಕ್ಷಾದ್ ವೈರಾಗ್ಯಮೂರ್ತಯೇ ವಿಪ್ರಲಂಬಾರ ಸಾಂಬೋಧೆ ಪಾದಾಂಬುಜಾಯತೇ ನಮಃ. ನಮೋ ಭಕ್ತಿ ವಿನೋದಾಯ ಸಚ್ಚಿದಾನಂದನಾಮಿನೇ ಗೌರಶಕ್ತಿ ಸ್ವರೂಪಾಯ ರೂಪಾನುಗಾವರಾಯತೆ ಗೌರಾವಿರ್ಭಾವಭೂಮೇಸ್ತ್ವಂ ನಿರ್ದೇಶ ಸಜ್ಜನ ಪ್ರಿಯಃ ವೈಷ್ಣವ ಸಾರ್ವಭೌಮ ಶ್ರೀ ಜಗನ್ನಾಥಾಯತೆ ನಮಃ. ವಾಂಛಾಕಲ್ಪತರುಭ್ಯಸ್ಯ ಕೃಪಾಸಿಂಧುಭ್ಯ ಏವ ಚ ಪತಿತಾನಾಂ ಪಾವನೇಭ್ಯೋ ವೈಷ್ಣವೇಭ್ಯೋ ನಮೋ ನಮಃ. ನಮೋ ಮಹಾವದನ್ಯಾಯ ಕೃಷ್ಣ ಪ್ರೇಮ ಪ್ರದಾಯತೆ ಕೃಷ್ಣಾಯ ಕೃಷ್ಣ ಚೈತನ್ಯ ನಾಮ್ನೇ ಗೌರತ್ವಿಷೇ ನಮಃ. ಪಂಚತತ್ವಾತ್ಮಕಂ ಕೃಷ್ಣಂ ಭಕ್ತರೂಪಸ್ವರೂಪಕಂ ಭಕ್ತಾವತಾರಂ ಭಕ್ತಾಖ್ಯಂ ನಮಾಮಿ ಭಕ್ತಶಕ್ತಿಕಂ. ಹೇ ಕೃಷ್ಣ ಕರುಣಾ ಸಿಂಧೌ ದೀನಬಂಧೌ ಜಗತ್ಪತೆ ಗೋಪೇಶ ಗೋಪಿಕಾಕಾಂತ ರಾಧಾಕಾಂತ ನಮೋಸ್ತುತೆ. ಜಯತಾಂ ಸುರತೋರ್ಭಂಗುರ್ ಮಾಮಂದಮತೈರ್ಗತಿ ಮತ್ಸರ್ವಸ್ವಾಪದಾಂಬೋಜೌ ರಾಧಾಮದನಮೋಹನೋ ದಿವ್ಯದೃಂದಾರಣ್ಯಕಲ್ಪದೃಮಾದ ಶ್ರೀಮದ್ರತ್ನಾಗಾರಸಿಂಹಾಸನಸ್ಥೌ ಶ್ರೀಮದ್ರಾಧಾಶ್ರೀಲಗೋವಿಂದದೇವೋ ಕೃಷ್ಣಾಲಿವಿಸೇವ್ಯಮಾನೌ ಸ್ಮರಾಮಿ. ಶ್ರೀಮಾನ್ ರಾಸರಸಾರಂಭಿ ವಂಶೀವಟತಟಸ್ಥಿತಃ ಹರ್ಷಂ ವೇಣು ಸ್ವನೇರ್ಗೋಪೀರ್ ಗೋಪೀನಾಥ ಶ್ರೀಯಸ್ತುನ ತಪ್ತ ಕಾಂಚನ ಗೌರಾಂಗಿ ರಾಧೇ ವೃಂದಾವನೇಶ್ವರಿ ವೃಷಭಾನುಸುತೆ ದೇವಿ ಪ್ರಣಮಾಮಿ ಹರಿಪ್ರಿಯೇ. ಜಯ ಶ್ರೀಕೃಷ್ಣ ಚೈತನ್ಯ ಪ್ರಭು ನಿತ್ಯಾನಂದ ಶ್ರೀ ಅದ್ವೈತ ಗದಾಧರ್ ಶ್ರೀವಾಸಾದಿ ಗೌರಭಕ್ತವೃಂದ. ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ ಹರೇ, ಹರೇ ರಾಮ 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 ಹರೇ ಹರೇ. ಶುಕ್ಲಾಂ ಭರಧರಂ ವಿಷ್ಣುಂ ಶಶಿವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನವದನಂ ಧ್ಯಾಯೇತ್ ಸರ್ವವಿಘ್ನೋಪಶಾಂತಯೇ. ಯಸ್ಯ ದ್ವಿರದವಕ್ತ್ರಾದ್ಯಾಹ ಪಾರಿಷದ್ಯಾತ್ ಪರಸ್ಸತಂ ವಿಘ್ನಂ ನಿಘ್ನಂತಿ ಸತತಂ ವಿಶ್ವಕ್ಷೇಣಂ ತಮಾಶ್ರಯೇ. ಪೂಜಂತಂ ರಾಮ ರಾಮೇತಿ ಮಧುರಂ ಮಧುರಾಕ್ಷರಂ ಆರುಹ್ಯ ಕವಿತಾಶಾಖಂ ದೇವಾಲ್ಮೀಕಿ ಕೋಕಿಲಂ ವಾಲ್ಮೀಕೇರ್ಮುನಿಸಿಂಹಸ್ಯ ಕವಿತಾವನಚಾರಿಣಃ. ಶೃಣ್ವನ್ ರಾಮಕಥಾನಾಥಂ ಕೋ ನಯಾಂತಿ ಪರಾಂ ಗತಿಂ ಯಃ ಪಿಬನ್ ಸತತಂ ರಾಮಚರಿತಾಮೃತಸಾಗರಂ. ಅತೃಪ್ತಸ್ಥಂ ಮುನಿಂ ವಂದೇ ಪ್ರಾಚೇತಸಮಕಲ್ಮಷಂ ಗೋಷ್ಪದೀಕೃತವಾರಾಸಿಂ ಅಸುಕೀಕೃತರಾಕ್ಷಸಂ ರಾಮಾಯಣಂ ಮಹಾಮಾಲಾರತ್ನಂ ಮಂದಿನಿಲಾತ್ಮಜಂ ಅಂಜನಾನಂದನಂ ವೀರಂ ಜಾನಕೀಶೋಕನಾಶನಂ ಕಪೀಶಂ ಮಕ್ಷಹಂತಾರಂ ವಂದೇ ಲಂಕಾಭಯಂಕರಂ ಉಲ್ಲಂಗಸಿಂಧೋಸಲಿಲಂ ಸಲೀಲಂ ಯಃ ಶೋಕವಾಹ್ನಿಂ ಜನಕಾತ್ಮಜಾಯಃ ಆದಾಯ ತೇನೈವ ದದಾಹ ಲಂಕಾಂ ನಮಾಮಿತಂ ಪ್ರಾಂಜಲಿಲಾಂಜನೇಯಂ. ಆಂಜನೇಯಮತಿಪಾಟಲಾನನಂ ಕಂಚನಾದ್ರಿವಿಕಮನೀಯ ವಿಗ್ರಹಂ ಪಾರಿಜಾತತರಮೂಲವಾಸಿನಂ ಭಾವಯಾಮಿ ತವ ಮಾನನಂದನಂ. ಯತ್ರ ಯತ್ರ ರಘುನಾಥ ಕೀರ್ತನಂ ತತ್ರ ತತ್ರ ಕೃತಮಸ್ತಕಾಂಜಲಿಂ ಬಾಷ್ಪವಾರಿ ಪರಿಪೂರ್ಣಲೋಚನಂ ಮಾರುತಿಂ ನಮತ ರಾಕ್ಷಸಾಂತಕಂ. ಮನೋಜವಂ ಮಾರುತತುಲ್ಯವೇಗಂ ಯತೇಂದ್ರಿಯಂ ಬುದ್ಧಿಮತಾಂ ವರಿಷ್ಠಂ ಆತಾತ್ಮಜಂ ವಾನರಯೂತಮುತ್ತಂ ಶ್ರೀರಾಮದೂತಂ ಶರಣಂ ಪ್ರಪದ್ಯೆ. ಯಃ ಕರ್ಣಾಂಜಲೈರ್ ಸಂಪುಟೈರಹರಃ ಸಮ್ಯಕ್ ಪಿಬತ್ಯಾದರಾತ್ ವಾಲ್ಮೀಕೈರ್ವದನಾರವಿಂದಗಲಿತಂ ರಾಮಾಯಣಾಖ್ಯಂ ಮಧು ಜನ್ಮವ್ಯಾಧಿಜರಾ ವಿಪತ್ತಿಮರಣೈಕತ್ಯಂತ ಸೋಪದ್ರವಂ ಸಂಸಾರ ಸವಿಹಾಯ ಗಚ್ಚತಿ ಪುಮಾನ್ ವಿಷ್ಣೋಃ ಪದಂ ಶಾಶ್ವತಂ. ತದುಪಗತ ಸಮಾಸ ಸಂಧಿಯೋಗಂ ಸಮಮಧುರೋಮನಾರ್ಥವಾಕ್ಯಬದ್ಧಂ ರಘುವರಚರಿತಂ ಮುನಿ ಪ್ರಣೀತಂ ದಶಶಿರಶ್ಚ ಪದಂ ನಿಶಾಮಯದ್ವಂ. ವಾಲ್ಮೀಕೇ ಗುರಿ ಸಂಭೂತ ರಾಮಸಾಗರಗಾಮಿನಿ ಪುನಃ ದುಭುವನ ಪುಣ್ಯ ರಾಮಾಯಣ ಮಹಾನದಿ ಶೋಕಸಾರಚಲಾಕೀರ್ಣಂ ಸರ್ಗಕಲ್ಲೋಲ ಸಂಕುಲಂ ಕಾಂಡಗ್ರಾಹ ಮಹಾಮೀನಂ ವಂದೇ ರಾಮಾಯಣಾರ್ಣವಂ. ವೇದವೇದ್ಯೇ ಪರೇ ಪುಂಸಿ ಜಾತೇ ದಶರಥಾತ್ಮಜೆ ವೇದ ಪ್ರಾಚೇತ ಸಾದಾಸೀತ್ ಸಾಕ್ಷಾತ್ ರಾಮಾಯಣಾತ್ಮನ. ವೈದೇಹಿ ಸಹಿತಂ ಸಮುದ್ರಮತಲೆ ಹೈಮೇ ಮಹಾಮಂಡಪೆ ಮಧ್ಯೇ ಪುಷ್ಪಕಮಾಸನೆ ಮಣಿಮಯೇ ವೀರಾಸನೆ ಸುಸ್ಥಿತಂ. ಅಗ್ರೇ ವಾಚಯತಿ ವ್ರಜನ್ಬನ ಸುಟೇ ತತ್ವಂ ಮುನಿಭ್ಯೇ ಪರಂ ವ್ಯಾಖ್ಯಾಂತಂ ಭರತಾದಿಭಿ ಪ್ರವೃತಂ ರಾಮಂ ಭಜೇ ಶ್ಯಾಮಲಂ. ಮೇ ಭೂಮಿಸುತಾ ಪುರಶ್ಚ ಹನುಮಾನ್ ಪಶ್ಚಾತ್ ಸುಮಿತ್ರಾಸುತ ಶತ್ರುಘ್ನೋ ಭರತಶ್ಚ ಪಾರ್ಶ್ವದಲಯೋರ್ನದೇಶ್ ಪೂನೇಶು ಚ ಸುಗ್ರೀವಶ್ಚ ವಿಭೀಷಣಶ್ಚ ಯುವರಾಟ್ ತಾರಾಸುತೋ ಜಾಂಬವಾನ್. ಮಧ್ಯೇ ನೀಲಸರೋಜ ಕೋಮಲರುಚಿಂ ರಾಮಂ ಭಜೇ ಶ್ಯಾಮಲಂ. ನಮೋಸ್ತು ರಾಮಾಯ ಸಲಕ್ಷ್ಮಣಾಯ ದೇವ್ಯೈ ಚ ತಸ್ಮೈ ಜನಕಾತ್ಮಜಾಯ. ನಮೋಸ್ತು ರುದ್ರೇಂದ್ರಿಯಾನಿಲೇಭ್ಯೋ ನಮೋಸ್ತು ಚಂದ್ರಾರ್ಕಮರುದ್ಗಣೇಭ್ಯ. ಅಸ್ತ್ರವಿಜೇತಾಂ ರಾಮೋ ಲಕ್ಷ್ಮಣಶ್ಚ ಮಹಾಬಲಃ ರಾಜಾ ಜಯೇತ ಸುಗ್ರೀವೋ ರಾಘವೇಣ ವಿಪಾಲಿತಃ. ದಾಸೋಹಂ ಕೋಸಲೇಂದ್ರಸ್ಯ ಅಸ್ಯ ಕ್ಲಿಷ್ಟಕರ್ಮಣಃ. ಹನುಮಾನ್ ಶತ್ರುಸೈನ್ಯಾನಾಂ ನಿಹಂತ ಅಮೃತಾತ್ಮಜಃ. ರಾವಣಂ ಸಹಸ್ರಂ ಮೇ ಯುದ್ಧೇ ಪ್ರತಿಫಲಂ ಭವೇತ್. ಶಿಲಾಭಿತು ಪ್ರಹರ್ತಃ ಪ್ರಾತಪೈಶ್ಚ ಸಹಸ್ರಶಃ. ಅರ್ಥಯಿತ್ವಾ ಪುರಿಂ ಲಂಕಾನ ಬಿದಾಭೇಚ್ಛ ಮೈಥಿಲೀಂ ಅನುಧ್ಯರ್ಥೋ ಗಮಯಿಷ್ಯಾಮಿತಾಂ ಸರ್ವರಕ್ಷಸಾಂ. ಧರ್ಮಾತ್ಮ ಸತ್ಯಂದಶ್ಚ ರಾಮೋ ದಾಶದೀರ್ಯದಿ ಪೌರುಷೇ ಚ ಪ್ರತಿನಂದಸ್ತ್ಯೇದೇನಂ. ಜೈ ಹಿ ರಾವಣೀಂ ಆಪದಾಮ ವರ್ತಾರಂ ದಾತಾರಂ ಸರ್ವಸಂಪದಾಂ ಲೋಕಾಭಿರಾಮಂ ಶ್ರೀರಾಮಂ ಭೂಯೋ ಭೂಯೋ ನಮಾಮ್ಯಹಂ. ತಪಸ್ವಾಧ್ಯಾಯ ನಿರತಂ ತಪಸ್ವೀ ವಾಗ್ವಿದಾಂ ವರಂ நாரதம் பரிபரப்ரச்ச வால்மீகி முனிபங்கமம் ராமாய நமஹ. நின்னா ராமச்சந்திரடு விஸ்வாமித்ருடு லக்ஷ்மணுதோ பாட்டு, ராமலக்ஷ்மணு விஸ்வாமித்ருடுதோ பாட்டு, விஸ்வாமித்ருடு ராமலக்ஷ்மணி తీసుకువెళ్తున్నాడు. ఎట్లా దశరథుడు నచ్చజెప్పాడు వశిష్ఠుడు. ఓ దశరథ, నీకు తెలియదు ఎవరో విశ్వామిత్రుడు, స్వయంగానే రాక్షసులను చంపగలడు. విశ్వామిత్రుడు మీ పుత్రుల్ని తీసుకువెళుతున్నాడు. ఎందుకు? ఆ పుత్రుల హితం కోసం తీసుకెళ్తున్నాడు, కానీ అతనేం ప్రయోజనం లేదు. విశ్వామిత్రుడు ఎంత బలం ఉందంటే ఆయన చూపుతో చాలు ఆ రాక్షసుల్ని చంపగలడు. అందుకని నువ్వు పంపించేయి, ఇది ఆర్డర్ ఇచ్చాడు. అంటే దాని గురించి మొహమాడకుండా పంపించేసేయి, గురువు ఆజ్ఞని స్వీకరించాలి. నువ్వు పిల్లల్ని నువ్వు పెంచలేవు. ఆ పిల్లల యొక్క పరాక్రమాన్ని, ఆ శక్తిని, వాళ్ళల్లో ఉండే ఆ సామర్థ్యాన్ని తల్లిదండ్రులు గుర్తించలేవు. ఎందుకంటే తల్లిదండ్రులకి ఆ పిల్లలు ఏమిటి, నా పిల్లవాడు, పసివాడు, చిన్నవాడు, అయ్యో పాపం అనుకుంటూ ఉంటారు. ఆ ఒక్క మోహ, ఆ పిల్లల మీద ఉండే ఆ మోహ వలన ఆ పిల్లల్లో ఉండే ఆ సామర్థ్యాన్ని బయటికి తేలేరు. ఆ పిల్లల్లో ఉండే ఆ సామర్థ్యాన్ని బయటికి తేవాలి అంటే గురువు కావాలి. అందుకని నిన్న మన గురువు కులం గురించి చెప్పుకున్నాం. ఎట్లాగోటే ఒక శిల్పి ఒక రాయిని చూసి, ఆ రాయిని చుట్టల్లా, రాయిని చూసినా రాయిని చుట్టల్లా. ఎందుకు? ఆ రాయిలో ఉండే ఒక అద్భుతమైన ఒక మూర్తి, ఒక స్వరూపాన్ని చూస్తాడు, ఆ రాయిని చూడ్డు. అట్లాగే తల్లిదండ్రులు ఆ పిల్లల్ని చూసుకున్నప్పుడు ఆ పిల్లల్ని చూస్తారు, కానీ ఆ పిల్లల్లో ఉండే మహనీయమైన శక్తి, అద్భుతమైన ఒక గొప్పతనాన్ని చూడరు. గొప్పతనాన్ని చూసినా ఏమంటారు, నా పిల్లవాడుగా అందుకని గొప్పవాడంట. కొంతమంది సంతోషపడతారు మా తల్లిదండ్రులు, మా పిల్లవాడు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందండి. ఎందుకు వచ్చింది తెలుసా, మా పిల్లవాడు కాబట్టి. చూడండి, అటువంటి అహంకారం, అటువంటి మమకారం ఉన్నవాళ్ళు పిల్లల్ని పెంచగలరా? ఆ పిల్లలు ఎంత పని చేసినా ఆ పిల్లలు కాదంట, నేను కదా పుట్టించింది, నేను కదా పెంచింది, దానివల్ల మంచి మార్కులు వచ్చాయంట. వాళ్ళ ఒక వ్యక్తిత్వాన్ని చూడాలి అంటే, వాళ్ళల్లో ఉండే గొప్పతాన్ని బయటికి రావాలి అంటే ఒక గురువే చేయగలడు. అటువంటి విశ్వామిత్రుడు వచ్చాడు. ఆ దశరథుడి నుంచి ఈ రాముణ్ణి తీసుకువెళ్ళాడు. వెళ్ళినప్పుడు మొట్టమొదటి రోజు రాత్రిపూత పడుకున్నారు. తెల్లవారుజామున వీళ్ళని లేపాలి, ఇద్దరిని పిల్లల్ని రామలక్ష్మణుని లేపాలి. 12 ఏళ్ళు మాత్రమే ఆ సమయంలో, 12 ఉన్నారు అనుకోండి, 12.5 ఇయర్స్ అంతే. ఈ పసివాళ్ళని చూసి రాత్రంతా నిద్రపోలా. ఎందుకు? చూశాడు ఇద్దరిని, తల నుంచి కాళ్ళ దాకా, పాదాల దాకా, పాదాల నుంచి తల దాకా చూస్తూనే ఉన్నాడు. చూస్తున్నాడు, సామాన్యులుగా తెలుసు వీళ్ళెవరో కాదు, భగవంతుడే. రాత్రంతా కౌశల్యని స్మరించాడు. కౌశల్య, నీ యొక్క సౌభాగ్యం చూడు, నాకు దొరికిన సౌభాగ్యం అదే. ఒకరోజే, ఒక రాత్రి పూటే వీళ్ళ పక్కన పడుకున్నా నేను. ఆ రాముడితో నువ్వు 12 సంవత్సరాలు రాముడితో పాటు ఒక చిన్న బిడ్డలాగా చూసుకుంటూ తల్లివలే వాత్సల్యంతో ఈ స్వరూపాన్ని చూస్తూ ఎంత సౌభాగ్యాన్ని అనుభవించావు. నాకు ఒకరోజు దొరికిన సౌభాగ్యం నీకు 12 ఏళ్ళు దొరికింది అనుకుంటూ పొద్దున్నే లేవంగానే వెళ్ళని, కౌశల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తదే. హే రామా, నువ్వులే, మీరిద్దరు లేవండి. రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే, పూర్వసంధ్య అవుతుంది, సూర్యోదయం అయ్యక అవ్వకముందే లేవాలి. సూర్యోదయం అయిన తర్వాత లేస్తే మన ఆయుష్ తగ్గుతుందంట, జాగ్రత్త. ముఖ్యంగా తల్లులకి ఇది జాగ్రత్త, ఒక హెచ్చరిక. మీ పిల్లవాడు, వాడికి ఆయుష్ ఆరోగ్యం ఉండాలి అంటే జన్మించినప్పుడు ఏ ఆయుష్తో జన్మించాడో ఆయుష్ మొత్తంగా ఉండాలి అంటే సూర్యోదయం కంటే ముందు లేపించండి. వాడు లేవనో ఉన్నా ఎంత నకరా పెట్టినా నకరాలేసినా ఏ చేసినా లేపేయండి. సూర్యుడు ముంచి లేపేయాలి. లేకపోతే వాళ్ళ ఆయుష్ తగ్గడానికి మీకు అరగలవుతారు. గురుకులంలో ఈ మాట గురువులు చెప్పేసేవాళ్ళు, లేపేసేవాళ్ళు. ఆ మమకారం వలన ఆ పిల్లవాడు ఏదో ఉంటాడు, కడుపునొప్పి అంటాడు, తలనొప్పి అంటాడు, అదంతా నానా రకాలైన ఏదో నెపాలు చెబుతూ ఉంటాడు. అయినా ఒప్పుకోవద్దు, అది నెపాలు మాత్రమే. వాడికి ఎటువంటి నొప్పి లేదు, కడుపు నొప్పి లేదు, తలనొప్పి లేదు, ఏం నొప్పి లేదు. పిల్లలు చాలా బుద్ధిమంతులండి. మనం అనుకుంటాం ఆ పిల్లవాడి ఏం బుద్ధి అర్థమవుతుంది, మిమ్మల్ని కంటే మిమ్మల్ని మోసం చేసే బుద్ధి వాటిలో ఉంది. మీరు అనుకుంటున్నారు ఇవన్నీ ఎట్ట చెప్పగలుగుతున్నారంటే నేను చేశాగా అందుకనే. ఆయన మా తల్లి ఒప్పుకునేది కాదు. లేవకపోతే నీళ్ళు వేసేసి నీళ్ళు పోసేది. ఆ గొడ్డలు ఆ బెడ్షీటు అంతా ఆ నీళ్ళల్లో తడిచిపోయినా నో ప్రాబ్లం, లేవాలి. ఒకసారి నీళ్ళు పోస్తే ముందు ఇంకా లేవాల్సి వస్తుంది. అట్లా లేపారు. పూర్వాసంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూలా లేపుతున్నాడు. ఉత్తిష్ట సుప్రభాతం. చూడండి రామాయణంలో విశ్వామిత్రుడు చెప్పిన శ్లోకం ఎంత కీర్తి చెందింది అంటే ప్రతి ఒక్క దేవాలయంలోనూ భగవంతుడు ఈ శ్లోకంతో లేపుతాడండి. అది కృష్ణుడి దేవాలయం కావచ్చు, నరసింహ దేవాలయం కావచ్చు, వెంకటేశ్వర దేవాలయం కావచ్చు, ఏ దేవాలయమైనా ఈ భారతదేశంలో ఈ శ్లోకం తెలియనివాడెవరు. ముఖ్యంగా ఈ శ్లోకాన్ని ఫేమస్ చేసిన వాడు, అందరింటింటికి పంపించినవాడు, ఈ శ్లోకాన్ని ఇంటింటికి పంపించిన వాడెవరు? వెంకటేశ్వర స్వామి. అదే కదా, ఎన్నెన్నో సుప్రభాతాలు ఉన్నాయండి. నరసింహ సుప్రభాతం ఉంది, ఉడిపి కృష్ణ సుప్రభాతం ఉన్నాయి, ఎన్నో సుప్రభాతాలు ఉన్నాయి. మోస్ట్ ఫేమస్ సుప్రభాతం ఏమిటి? ఎవరిది? ఎందుకంటే ఫస్ట్ ఆయనే లేస్తాడు. ఎన్నో దేవాలయాలు ఉన్నాయి ప్రపంచంలో, ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. రెండింటికి లేచేవాడు ఎవరు ఆయన? రెండింటికి లేచేవాడు ఫస్ట్ సుప్రభాతం ఆయనకే. ఆయన సుప్రభాతం అయిన తర్వాతే అందరి సుప్రభాతాలు, మన మంగళ ఇస్కాన్లు కూడా మంగళారతి అన్నీ జరిగేది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అయిన తర్వాత ఆయనలే అంటారు. సౌశల్యా సుప్రజా రామ పూర్వాసంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం దైవం ఆమె ఉత్తిష్ట ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గడుధ్వజ ఉత్తిష్ట ఉత్తిష్ట అంటుంటాం. ములాకాంత ఉత్తిష్టం త్రైలోక్యం మంగళం కురు. దీనిలో ఉంది రహస్యం. త్రైలోక్యం మంగళం కురు, దానిలో ఈ సుప్రభాతం ఒక రహస్యం దానిలో కప్పివ్వబడి ఉన్నది. తెలుసుకోవాలంటే ఏమిటి? మనం అంత వెళ్తాం సుప్రభాత దర్శనానికి వెళ్తున్నాం, నాకు ఆ సౌభాగ్యం ఉంటే దొరకల సుప్రభాతం దర్శనం చేసుకోవడానికి. రూపేష్ రావు గారు నెక్స్ట్ టైం, కిందసారి వచ్చినప్పుడు రూపేష్ రావు గారు ఎటువంటి దర్శనాన్ని ఇచ్చారంటే, హాహా వెంకటేశ్వరం ముందు అదేంటి ఎల్ వన్ లైన్లో తీసుకెళ్ళాడు. నేను అనుకున్నా ఈ తిరుపతి అయినా ఎవరు వెళ్ళినా చక్కగా హాయిగా ఉంచున్నావు, భగవంతు ముందర ఉంచున్నాడు ఇక్కడ ఉంచుకొని ఓ కనీసం మూడు మాలలు రౌండ్ చెప్పని చేశారు ఆయన ముందు. 3 rounds ఆయన సగం పుణ్యం ఆయనకి, రూపేష్ గారికి. అంత చక్కగా ఎప్పుడు అడు మనసులో కళ్ళ కూడా అనుకోలేము అటువంటి దర్శనం జరిగింది. సుప్రభాతం ఇంకా ఒక ఆశ పనికి మిగిలింది, అది పూర్తవుతే చాలు. ఆ సుప్రభాతం అంటే ఏమిటి తెలుసుకోవాలి అనుకుంటాం. సుప్రభాతాన్ని భగవంతుడిని లేపి భగవంతుని దర్శనం చేసుకుంటాము అని అనుకుంటాం, కాదు. భగవంతుడు మనల్ని దర్శనం చేస్తాడంట, మనల్ని చూస్తాడు. మనం భగవంతుడు చూసే మనకు యోగ్యత లేదు. మనం భగవంతుడిని చూడం, భగవంతుడు మనల్ని చూస్తాడు. మనల్ని చూస్తాడు, భక్తుల్ని చూస్తాడు, ప్రపంచమంతా చూస్తాడు. చూసి త్రైలోక్యం ముల్లోకాలకి మంగళం చేస్తాడు. త్రైలోక్యం మంగళం కురు అన్నారు. ఎట్లా? ఆ మంగళం ఎట్లా చేస్తాడంటే ఆయన చూపుతూ చేస్తాడు. అందుకని మనం మంగళారతికి వెళ్ళి భగవంతుని దర్శనం చేసుకోకూడదు. భగవంతుడు మనం చూస్తాడు, చూసినందువల్ల మన జీవితాలు మంగళం కలుగుతుందంట. అందుకని మంగళారతి అన్నారు. భగవంతుడికి మంగళమని వాత్సల్యంతో మనం చెబుతాం, అయినా మనకి మంగళం కలుగుతుంది. త్రైలోక్యం మంగళం కురు, మన జీవితం మనం ధన్యులవుతాము. అందుకని సుప్రభాతం అంటే భగవంతుడు లేపంగానే ఆయన కళ్ళు తెరిచి మనల్ని చూస్తాడు, చూడంగానే మనం పవిత్రులం అవుతాం. ఇంకొక మాట, పంచరాత్ర నారద పంచరాత్ర, ఎన్నో పంచరాత్రల్లో భగవంతుడిని లేపినప్పుడు మొట్టమొదట భగవంతుడికి ఎవరిని దర్శనమివ్వాలి, ఎవరిని చూస్తాడు అంటే ఒక ఆవుని చూస్తాడు, ఒక గోవును చూస్తాడు. ఆ గోవుకి వెనక భాగం చూస్తాడు. ఎక్కడి నుంచో అయితే ఆ గోవు ఒక దెన్నంట బచడా వత్స అంటే దూడ, ఒక దూడని జన్మ ఇస్తుందో ఆ ఒక యోనిని దర్శనం చేసుకుంటాడు. ఆ దూడకి జన్మ ఇవ్వంగానే ఆవు పాలు ఇస్తుందంట. ఆ పాలు తాగిన వాళ్ళు వాళ్ళ బుద్ధి మేధాశక్తి చాలా పవిత్రంగా ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది ఆవు పాలు తాగిన వాడికి. వాళ్ళు వేదాలని నేర్చుకోగలరు, వేదాలను తెలుసుకొని యజ్ఞయాగాలు చేయొచ్చు. దానికోసం ఈ ప్రపంచం అంతా ఆ భగవంతుడు ఒక ఆవు వలన అందరికీ కళ్యాణం, అందరికీ మంగళం చేస్తాడు. అందుకని మొట్టమొదటి భగవంతుడు ఆవు యొక్క వెనక భాగాన్ని దర్శనం చేసుకుంటాడు. సుప్రభాతం అంటది, దాని తర్వాత మన మొహాలు చూస్తాడు. ఎందుకంటే మన మొహాలంతా అమంగళమే కదా. ప్రపంచంలో ఎన్నెన్నో జంతువులు ఉన్నాయి, అయినా మనం ఆవుని తల్లి అంటాం. ఎందుకు? దీనికోసం మన తల్లి ఆవును పూజిస్తాం. అన్ని దేవతలు ఆవులు ఉన్నాయి. ఎందుకు? ఎందుకంటే వాళ్ళు కూడా భగవంతుడి యొక్క మంగళాన్ని ప్రార్థించడానికి పొద్దున్నే లేవంగానే భగవంతుడు ఆవును చూస్తాడు. చూసుకొని అనుకుంటాడంట, నేను కూడా ధన్యమైనానే, ఆ ధన్యుడిగా భావించి మిగతా వాళ్ళకి మంగళం చేస్తాడు అని ఒక సిద్ధాంతం పంచరాత్రి గ్రంథాల్లో. అట్లా ఎన్నెన్నో మాటలు చెప్పుకోవచ్చు దీని గురించి. ఇంకా ముందుకెళ్దాం. రామలక్ష్మణ్ ఇద్దరిని విశ్వామిత్రుడు తీసుకెళ్తున్నాడు. అడిగారు, ఎక్కడుంది మీ ఆశ్రమం అంటే, ఇంకా సమయం ఉంది వస్తుందన్నాడు. గంగా ఒడ్డును నడుచుకుంటూ వెళ్తుంటే ఒక వనం కనిపించింది. పెద్ద పెద్ద చెట్లు, ఎన్నెన్నో అద్భుతమైన వృక్షాలున్నాయి, ఫలములున్నాయి, పూలు పుష్పాలు. రామచంద్రుడు అడిగాడు, ఇంత అద్భుతమైన వనం, గంగావడ్లో ఎన్నెన్నో వనాలు ఉన్నాయి కానీ ఇటువంటి అద్భుతమైన వనం ఎక్కడ కనిపించలేదే అంటే విశ్వామిత్రుడు చెప్పాడు, ఇత్రాసురు సమయంలో ఆ ప్రసంగంలో ఇంద్రుడికి ఇక్కడ అభిషేకం జరిగింది. ఇంద్రుడు స్నానం చేసుకున్న తర్వాత ఆయన శరీరంలో ఉండే ఆ మలమంతా ఇక్కడ విసర్జనమైంది కాబట్టి ఆ దేవతలు స్నానం చేశారు కాబట్టి ఇక్కడ ఒక మంచి వనం ఏర్పడింది. అయినా ఏమైందంటే ఒక రాక్షసి ఇక్కడ తిరుగుతూ ఉంటుంది. ఆ రాక్షసి చాలా భయంకరమైన రాక్షసి, ఆమె పేరు తాటక. ఎవరు ఈ తాటక అంటే మారీచుడి యొక్క తల్లి. ఆమె రాక్షసి ఎట్లా అయింది? ముఖ్యంగా చెప్పాలి అంటే ఆమె ఒక యక్షుల కులంలో జన్మించింది. యక్షకులంలో జన్మించిన తర్వాత రాక్షసుడి అయింది. యక్ష రాక్షసులు అంటారు ఇద్దరిని తోడు వాళ్ళు. ఎందుకంటే ఎవరో ఒక కాలంలో ఎన్నెన్నో బ్రహ్మదేవుడు ఎన్నెన్నో యోనుల్ని సృష్టి చేసి గంధర్వ కిన్నర కింపురుష అన్ని చేసి వాళ్ళల్లో కొంతమంది బ్రహ్మదేవుడికి ప్రార్థించారు. తపస్సు చేసి బ్రహ్మదేవుడు అన్నాడు, ఏం కావాలంటే ఒక కొంతమంది అన్నారంట, మేము ఎప్పుడు ఆడుకుంటూ ఉండాలి, ఎప్పుడు ఆడుకుంటూ ఉంటే ధనం ఎక్కడి నుంచి వస్తుంది, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, దానికోసం మేము డబ్బులతో కూడా ఆడుకోవాలన్నాడు. అంటే ఆ డబ్బులు వడ్డీ వ్యాపారం, బ్యాంకు అడ్డు చేసుకుంటూ వడ్డీ వ్యాపారంతో మేము జీవితం సాగించాలి అంటే వాడు ఓకే అన్నాడు. నువ్వు యక్షులు అయిపో అన్నారు, వాళ్ళ యక్ష అని పేరు పెట్టారు. ఇంకొకళ్ళు అన్నారంట, మనల్ని మేము రక్ష మన రక్ష ఇంకోళ్ళు సస్తేనే అవ్వాలి, మేము ఇంకోళ్ళని చంపాలి, చంపినందువల్లే మా రక్ష కలుగుతుంది, ఇంకోళ్ళు చంపితే మాకు ఆనందం కలగాలి అన్నాడు బ్రహ్మదేవుడు అన్నాడు, ఓకే మీరు రాక్షసులు అన్నారు. అప్పుడు రాక్షస జాతి ఉత్పన్నమైందంటే ఎప్పుడైతే ఎవరిని చంపాలో ఎవరిని చంపాలో ఎప్పుడు దాని విచారమే, ఎవరిని పట్టుకుని ఎట్లా చంపాలో దాని గురించి వాళ్ళు రాక్షసులు అయ్యారు. బ్రాహ్మణ కులంలో కూడా జన్మించిన తర్వాత ఇటువంటి ప్రవృత్తులు గల వాళ్ళు ఉన్నారు. ఎవరు? రావణాసురుడు. అసురుడు అంటే ఇంకొన్ని చంపేవాడు. శక్తి రాగానే ఒక రకమైన అహంకారం వస్తుంది, అందరిని చంపేస్తాను నేను ఉండాలి, వాడు గనక బతుకుంటే నా సేవుడుగా ఉండాలి, లేకపోతే వాడిని చంపేయాలి, అటువంటి ప్రవృత్తి గల వాడు రాక్షస అన్నారు. యక్షజాతిలో పుట్టింది తాటక. ఏదో యక్షజాతి ఎవరో ఎవరికో వివాహం చేస్తే సమస్య అక్కడ వచ్చింది. ఏమిటి? రావణాసుడికి ఒక స్పై లాగా తయారైంది తాటక. స్పై ఏమంటారు? ఒక గూఢాచారిగా తయారైంది. అక్కడికి వెళ్ళి అన్ని చోట్ల ఆ రహస్యాల్ని, ఆ రాజ్యంలో ఈ రాజ్యంలో ఇక్కడ ఎవరున్నారు అక్కడ ఎవరున్నారు తెలిసి అది తెలుసుకొని రావణాసుడు చెప్పేది తాటక. రాక్షసి కదా, రాక్షసి ఇంకా కాదు, అయినా దాని ఆ ఆమెలో ఒక లోటు ఏముంటుంది, భర్తతో సంతోషం లేకుండా ఉండేది. ఒక భర్త ఎందుకులే, ఇంకెవరో గట్టిగా ఇంకెవరో ఉంటే వాళ్లతో స్నేహం చేసుకుందాం, వాళ్లతో నా కామవాసనాన్ని నేను సంతృప్తి చెందుతున్నాను అని భావించేది. దానికోసం ఎదుగుతూ ఉండేది, ఎవరిని చేసుకుందాం, పరపురుషుణ్ణి పరపుర సాంగత్యాన్ని చేసుకుందాం అని ఎదుగుతూ ఎవరికి అనిపించకపోతే ఎవరికో ఇంకెవరి దగ్గరికి వెళ్తూ బాగుండేదేమో. వచ్చింది అగస్త్యుడి దగ్గరికి. అగస్త్యుడు అంది, నువ్వు నన్ను వివాహం చేసుకోండి. అగస్త్యుడు నాడు, ఏమిటి నీకు శీలం లేని దాన్ని అంటే ఇటువంటి మాటలు మాట్లాడుతున్నావంటే ఇంకా ఎమ్మడబడింది. అగస్త్యుడు ఏం చేశాడు? శాపం పెట్టి రాక్షస వైపు అన్నాడు. రాక్షస జన్మ. ఇప్పుడు అది నువ్వు నా రాక్షసి వైపు అని చెప్పావు కదా, నేను ఇప్పుడు పురుషుల్నే తింటాను, ఆ పురుషుల్ని నరమాసం తినే ఆ గతికి వచ్చింది, వికరాల స్వరూపులారైపోయింది. జన్మించినప్పుడు అంత వికరాలంగా ఉండేది కాదు. ఏమిటా డ్రెస్సు అంటే ఆ మోకాళ్ళు పైన వరకే వేసుకున్న ఆ డ్రెస్సు, ఆ గుడ్డలు, ఏదోదో విచిత్రమైన రూపాలు ధరించేది. ఇట్లా తాటక. విశ్వామిత్రుడు రామచంద్రుడు చెబుతున్నాడు రామలక్ష్మణుడికి చెప్పి, ఆ ఉన్నట్టుండే రాళ్ల వర్షాలు గుర్తుకోవడం మొదలుపెట్టాయి. నీ తాటకకి అంత శక్తులు ఉండేవి, ఉన్నట్టుండి ముందు పరిగెత్తుకుంటూ వస్తుంది, రామచంద్రుడి దగ్గరికి వస్తుంది. విశ్వామిత్రుడు చంపేయి అన్నాడు. రాముడు అనుకున్నాడు, కరుణాపురుషుడు కదా, స్త్రీని చంపటం ఏంటి, ఇది కాదు, తప్పేమో, చంపకూడదు అని అనుకుంటున్నాడు. విశ్వామిత్రుడు చెప్పాడు, దుష్టులు స్త్రీ పురుషులు ఈ వేదం చూడుకో, దుష్టులు అయితే చంపేయాలన్నాడు. రాముడు ఒక బాణంతో చంపేశాడు. తాటకుని వధం చేసిన తర్వాత తాటకారణ్యం నుంచి ముందుకెళ్ళాడు. ముందుకు వస్తూ వస్తూ విశ్వామిత్రుడు వీళ్ళిద్దరికీ, ఇది రెండో రోజు అయిపోయింది, మూడో రోజు మాట. మూడో రోజు విశ్వామిత్రుడు రామలక్ష్మణుకి బల అతిబల అనే రెండు మంత్రాలనిచ్చాడు. దేనివల్లనైతే యుద్ధం చేస్తున్నప్పుడు దాహం వేస్తే ఆ మంత్రాన్ని చెప్పిస్తే దాహం తీరిపోతుందంట, ఆకలి వేస్తే ఆ మంత్రాన్ని చెప్పిస్తే ఆకలి కూడా తీరిపోతుందంట, అటువంటి రెండు మంత్రాలు, దాంతోపాటు ఎన్నెన్నో అస్త్రాలు నేర్పించాడు. అగ్నాస్త్రం, వరుణాస్త్రం. విశ్వామిత్రుడు శివుణ్ణి ప్రార్థించి తపస్సు చేసి శివుడి నుంచి ఏ అస్త్రాలను ప్రార్థించాడో అస్త్రాలన్నీ నేర్పించాడు. రామచంద్రుడు ఈ అస్త్రాల్ని ప్రయోగించాడు. ఈ అస్త్రాల యొక్క దేవతలు అగ్నిదేవత, వరుణదేవత అందరూ ప్రకటించారు. అన్నం పెట్టి రావణుడికి అన్నారంట, ఏంటి ఏం సేవ అంటే రావణు అన్నాడంట, ఇప్పుడు కాదులే నేను, మేము ఎప్పుడు విభిస్తే అప్పుడు రమ్మన్నాడు. ఆ దేవతలందరూ రాముడి యొక్క శరీరంలో ప్రవేశించారు. ప్రవేశించి రాముడు ఎప్పుడు పిలుస్తాడు ఎప్పుడు పిలుస్తాడు అని అప్పటి నుంచి ఆతృతగా వేయించిస్తున్నారు వీళ్ళందరూ, దేవతలందరూ. అంటే వాళ్ళందరికీ కావాలి కదా రావణాసురుడు వధం చెయ్యాలి అంటే, రాముడు వల్లే అవుతుంది, మేము వస్త్రాలమే, రాముడు చేతుల్లో ద్వారా, రాముడి ద్వారా మనం ప్రయోగులం అవుతే అప్పుడు రావణాసురుడు వధించగలం. చూడండి సిద్ధాంతం, ఆచార్యులు చెబుతారు. మనం ఎంత గొప్పవాళ్ళమైనా కార్యసిద్ధి భగవంతుడి ద్వారా మనం ఈ కార్యాన్ని చేయ, భగవంతుడు మన ద్వారా కార్యం చేస్తున్నాడు అని అనుకుంటే కార్యానికి సిద్ధి కలుగుతుందంట. ఏదో పనిచేస్తున్నారండి, సక్సెస్ కావట్లా, ఆ సిద్ధి ప్రాప్తించలేకపోతున్నాం. అప్పుడు ఏమనుకోవాలంట, హే భగవంతుడా నా ద్వారా ఈ పని నువ్వు చేయించు అంటే అప్పుడు ఆ కార్యం సిద్ధమవుతుందంట. ఇప్పుడు ఈ అస్త్రాల వల్లనే కదా రావణాసుని చంపింది, రాక్షసుని చంపింది రాముడు. ఆ స్వయంగా అస్త్రాలకు అధిపతి దేవతలు స్వయంగా చంపేది కదా, చంపలేరు. రాముడు చేతులతో గనక ఆ ప్రయోగం అవుతే అప్పుడు ఆవిడకి అటువంటి శక్తి వస్తుంది. అందరు ఏం చేస్తున్నారు, ఇప్పుడు రాముడు మమ్మల్ని ఉపయోగిస్తాడు, నన్ను మమ్మల్ని ఎప్పుడు ఉపయోగిస్తాడు, మన రక్షణ కోసం మనల్ని ఎప్పుడు ఉపయోగిస్తాడు అని అనుకుంటున్నారు. అందు రాముడు సిద్ధాశ్రమానికి ప్రవేశించారు. సిద్ధాశ్రమం ఆయన ఆశ్రమంగా చేసుకున్నారు ఎవరు, విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడి ఆశ్రమం సిద్ధాశ్రమం. ఇదివరకు ఆ సిద్ధాశ్రమం ఎవరిదో కాదు, కపిల ఋషి, కపిల ముని. అదే కాకుండా అక్కడ వామనుడు జన్మించాడు. ఈ వామనుడు జన్మించి ఆ ఆశ్రమాన్ని చూసి రాముడు చాలా సంతోషపడే, ఓ కిందటి జన్మలో అవతారంలో నేను ఇక్కడ వామనుడిగా వచ్చాను అని అతిథిగా అతిథి ఆశ్రమాన్ని చూశాడు. చూసిన అక్కడ ఎంతో మంది ఋషులు ఉన్నారు. ఆ ఋషులందరూ యజ్ఞయాగాలు సిద్ధపడ్డారు. విశ్వామిత్రుడు అన్నాడు, ఇవాళ నేను యజ్ఞని ప్రారంభిస్తున్నాను, ఈ 6 రోజుల దాకా జరిగే యజ్ఞ, మీరు కాపలా కావాలి చేయాలి. ఈ యజ్ఞ 6 రోజులు కంటిన్యూస్గా, అంటే ఏ బ్రేక్ లేకుండా, ఎటువంటి ఇంటర్వెల్ లేకుండా మొత్తం ఈ యజ్ఞ జరిగేది. 6 రోజుల దాకా చాలా జాగ్రత్తగా మీరు కాపాడండి, ఎటువంటి మాకు డిస్టర్బెన్స్ లేకుండా ఈ యజ్ఞ కావాలి. ఓకే. రామలక్ష్మణులు ఇద్దరూ సిద్ధపడ్డారు. రాముడు అన్నాడు లక్ష్మణుడితో, మనం బాణాన్ని ధనుషు మీద పెట్టి సిద్ధంగా ఉందాం, ఎప్పుడైనా రావచ్చు వీళ్ళు రాక్షసులు. ఆ యజ్ఞకుండానికి పరిక్రమం చేస్తున్నారు. ఒకరోజు, 2 రోజు, రాత్రింబగుళ్ళు పడుకోని కూడా పడుకోలా. 3 రోజులైంది, 4 రోజులైంది, 5వ రోజు అయింది, 5వ రోజు రాత్రి అయింది, 6వ రోజు పొద్దున్న దాకా ఏం కాల. అది మధ్యాహ్నం పూట పూర్ణాహుతి అవ్వాల్సింది. ఉన్నట్టుండి ఏమైందంటే ఆకాశంలో ఒక పిడుగులాగా పడింది, ఏదో గర్జనలు వస్తున్నాయి, పెద్ద పెద్ద అందరూ ఎంతోమంది రాక్షసులు వచ్చిన ఆ ఒక ధ్వని వినిపించింది. దాంతోపాటు అంధకారం అయిపోయింది, సూర్యుడు కప్పిపడిపోయాడు, మబ్బుల్లా వచ్చినాయి. ఏమిటా అని దూరం చూస్తే ఎంతోమంది రాక్షసులతో పాటు ఇద్దరు పెద్ద శరీరం కలిగిన వాళ్ళు, సుబాహు మారీచ, ఇద్దరు వచ్చారు. సుబాహు అంటే ఆయనకి ఎంత పెద్ద బాహువులు ఉండేవంటే ఈ రాక్షసుడికి, ఎక్కడ పోతే ఏ వస్తువు అయినా ఈ ప్రపంచంలో ఆ వస్తువుని తీసుకొని గురి పెట్టి విరివే వేస్తే అక్కడికి వెళ్ళి ఆ అతన్ని చంపేది. అటువంటి శక్తి కలిగిన సుబాహు, ఆయన పేరు సుబాహు మారీచ. ఇద్దరు వచ్చారు. రామచంద్రుని లక్ష్మణుని చూశాడు. లక్ష్మణుడు అన్నాడు, నాకు ఆజ్ఞ, నేను చేస్తా అన్నాడు. రాముడు అన్నాడు, వెయిట్, నేను చేస్తా. ఇద్దరు కదా మనం పంచుకుందామా, లేదు. రాముడు అన్నాడు, నేనే చేస్తా అన్నాడు. ఇంకో బాణం తీసి 2 బాణాలని ఒకేసారి ప్రయోగం చేశాడు. ఒక బాణంలో ఒక మంత్రం అగ్న్యాస్త్రం, ఇంకో బాణం మీద వాయువాస్త్రం. ఈ అగ్న్యాస్త్రాన్ని సుబాహు మీద ప్రయోగించాడు. సుబాహుతో పాటు అందరు రాక్షసులు ఉన్నట్టుండి భస్మం అయిపోయారు. అదే వాయువాస్త్రం ఏం చేసిందంటే ఈ మారీచుడిని తరివేసి మారీచుడు ఎక్కడ పోయి పడ్డాడంటే సప్త దీపాలు దాడిపోయి అక్కడ పడ్డాడు, ఒక దీపంలో పడ్డాడు. ఆ ద్వీపం పేరు ఈ రోజు కూడా మారీచుడు పేరుతో ఉంది. దాని పేరు మారీషస్. విన్నారుగా, ఒక దేశం ఉందని మారీషస్ అని. ఈరోజు కూడా వాళ్ళు ఒక ఉత్సవాన్ని జరుపుకుంటారు, మారీచోత్సవం అంటారు. గవర్నమెంట్ సెలబ్రేట్ చేస్తుండదండి మారీచుడి ప్రదేశం అది. శాస్త్రాల్లో చెప్పబడినది 8 దీపాలు ఉన్నాయంట. ఎక్కడ? మన భారతదేశం కన్యాకుమారి. కన్యాకుమారి నుంచి మీరు సౌత్ ఆఫ్రికా అని విన్నారు కదా. ఆ సౌత్ ఆఫ్రికా అనే ఆ భూఖండంలో ఒక మడగాస్కర్ అనే ఒక ఐలాండ్ ఉంది. ఆ కన్యాకుమారి, ఆ మడగాస్కర్, ఆ దాని మధ్యలో 8 ద్వీపాలున్నాయి. 7 అని 8వ ద్వీపం మీద పడ్డాడు. దాని పేరు మారీషస్. మారీచుడు అక్కడ ఉన్నాడు. అక్కడికి వెళ్ళి ఏమయ్యాడంటే మారీచుడు, ఆ రాముడు యొక్క బాణం ఎట్లా తెరివేసిందంటే, ఆ భయం ఎట్లా ఉందంటే, అతను అనుకున్నాడు నేను సాధువుని అయిపోవాలి, సన్యాసిని అయిపోవాలనుకున్నాడు. ఎందుకనుకున్నాను? సస్తు పడి బతికాను నేను, చావబోతూ నేను బతికాను. ఇంకా కాషాయ వస్త్రాలు ధరించాడు మారీచుడు. ధ్యానం చేయటం మొదలుపెట్టాడు. ఎవరోతే రత్న రథ అన్నారనుకోండి, దాన్ని రా వినంగానే పారిపోయేవాడు. రా శబ్దం వింటే చాలంటే పారిపోయేవాడు. ఆ ధ్యానం చేస్తున్నాడు, రా వింటే పారిపోయేవాడట. అంత భయం రాముడంటే. విచిత్రమైన సాధు రాముడంటే భయం. రామనామం వింటే పారిపోవటం, అటువంటి సాధువులు కూడా ఉన్నారు. ఒకసారి హరిద్వార్లో సంకీర్తనం చేసుకుంటూ వెళ్తున్నాం. నాకు తెలియదు ఎవో ఏమైందో, తర్వాత కొంతమంది చెప్పారు. అక్కడ ఒక సాధు ఏదో ధ్యానం చేస్తున్నాడంట. మేము సంకీర్తనం చేసుకుంటుంటే లేచి చాలా కోపంతో మనల్ని చూసి, చీ డిస్టర్బ్ చేస్తున్నా మీరు అని ఎక్కడికి వెళ్ళిపోయాడంట. నేను అనుకున్నా ఈ చూడండి, హరే కృష్ణ మహామంత్రం అని పాడటం డిస్టర్బెన్సా, అది చూసి భయపడిపోవటమా, అది వినిచి అంటమా, ఏమిటిది? మారీచుల యొక్క సంప్రదాయం అది, మారీచ సంప్రదాయం. రా అంటే చాలంట పారిపోయేవాడు. ఇప్పుడు శ్రీలంక అని అంటారే, అది శ్రీలంక అసలైన లంక కాదు. ఈ శ్రీలంక దాని పేరు సింహళ. భాగవతంలో పేరు వస్తుంది, సింహళ అనే పేరు వస్తుంది. లంక ఎంత కింద ఉన్నది అంటే, హనుమంతుడు ఎగిరినప్పుడు 100 ఎగిరి లంకకు వెళ్ళాడు. 100 800 మైళ్ళు అంటే కనీసం 1200 కిలోమీటర్లు. అంత 1200 కిలోమీటర్స్, 1250 టు బి ప్రిసైజ్. అన్ని కిలోమీటర్లు వెళితే అక్కడ మీకు లంక దొరుకుతుంది. ఆ లంక యొక్క సూర్యసిద్ధాంతంలో లంక అని ఎక్కడుంది అని చెప్పారు. ఎక్కడుందంటే అది రాక్షస ప్రదేశం అంట. లంక కుబేరుడి నుంచి కాజేసిన ప్రదేశం అది. రావణాసురుడు కాజేశాడు కుబేరుడి నుంచి. అందుకని రావణాసురుడికి పట్టాభిషేకం జరగాలి. కాజేసిన దాన్ని పట్టాభిషేకం ఎవరు చేస్తారు అంటే, ఆశీర్వాదం లేకుండా ఏ పోస్టు ఏ హోదా తీసుకుంటారో అది ఎక్కువ రోజులు ఉండదు. ఉన్నా మీ కింద ఉన్న వాళ్ళందరూ నువ్వు ఎప్పుడు పోతావో అనుకుంటుంటారు. ఆశీర్వాదంతో, పెద్దల ఆశీర్వాదంతో ఏ హోదాను మనం ప్రాప్తించగలిగితే, స్వీకరిస్తే ప్రసాదంలాగా ఆ హోదా ఆ పోస్టు చిరకాలం ఉంటుంది. మనతో ఉన్నవాళ్ళందరూ ఓహో నువ్వే ఉండాలి దొరగా అనుకుంటారు. లేకపోతే ఎవడి నుంచో అపహరించి తీసుకొని ఆ ఒక రాజ్యానికో ఏ డిపార్ట్మెంట్కో ఒక పోస్టుకో రాజుగా కూర్చుంటే ఆ సీటు మీద కూర్చుంటే ఏమవుతుందంటే అది ఎక్కువ రోజులు ఉండదు. ఆశీర్వాదం లేకుండా ప్రాప్తించిన ఏ పదవి మనం ఎక్కువ రోజులు ఉండదు. అందుకని చూడండి, ఈ డెమోక్రసీ అంటే అంతే, ఎవరి నుంచో ఆశీర్వాదం లేకుండా ఆ పోస్ట్ని ఏదో చీఫ్ మినిస్టరో ప్రెసిడెంటో ప్రైమ్ మినిస్టరో ఏదో అవుతారు, ఏ హోదానో ఏ పదమో స్వీకరిస్తారు, అది ఎక్కువ రోజులు ఉండదు. ఇట్లా ఎక్కడుందంటే లంక, దాని గురించి చెప్పారు. మనం ఇంగ్లీష్తో ఈ మాటలు అనుకుంటుంటాం, లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అంటాం, వినాలి దాన్ని తెలుగులో ఏమంటారు, రేఖలు. ఏమి రేఖలు? అవి రేఖాంశాలు. అంటే లాంగిట్యూడ్ని ఏమంటారు, అంశ అక్షాంశాలు. లాటిట్యూడ్ని ఏమంటారు, రేఖాంశాలు. అక్షాంశాలు రేఖాంశాలు. ఈ రేఖాంశం ఎక్కడ ఉజ్జయిని నుంచి పోతుందంట, ఆ రేఖాంశం 0 డిగ్రీ రేఖాంశం. ఈక్వేటర్ అని విన్నారు కదా, ఈక్వేటర్, ఆ రెండు కలిసిన చోటు అంటే 0 డిగ్రీ లాటిట్యూడ్, 0 డిగ్రీ లాంగిట్యూడ్, ఆ కోఆర్డినేట్స్. ఇప్పుడు సముద్రం లోపల ఉన్నది, అది లంక మునిగిపోయింది, ఎన్నెన్నో భూఖండాలు మునిగిపోయినాయి. ఇప్పుడు తిరుపతి భక్తులు వాళ్ళ యొక్క ప్రచార సీమని భారతదేశంలో ఎంతో దూరంగా ఉన్న అండమాన్ దగ్గర తీసుకెళ్ళిపోయారు. అండమాన్ గల్లు వెళ్తున్నారు కంట, నిన్న భక్తులందరూ వెళ్తున్నారు. మీ ప్రెసిడెంట్ గారు కూడా అక్కడే ఉన్నారు. తిరుపతికి ఒక ఎక్స్టెన్షన్ సెంటర్ లాగా, తిరుపతి ఎక్స్పాండెడ్, బాలాజీ యొక్క కొండ మీద ఉన్నారు, వాడు చూపు మొత్తం అండమానికి వెళ్ళిందంట, అక్కడ వెళ్ళమని చెప్పాడు. అండమాన్ అంటే ఒకనొక కాలంలో అంటే ఏదో ఇంకొక కల్పంలో హనుమంతుడు, ఆ రామాయణంత లీల ఎక్కడ జరిగింది అంటే ఇండోనేషియా ఆ ప్రాంతంలో జరిగింది. హనుమంతుడు అక్కడి నుంచి ఎగురుకుంటూ లంకకి వెళ్ళాడు. ఎగురుతుంటూ వెళ్ళినప్పుడు ఒక కొండ మీద కూర్చున్నాడు, నుంచున్నాడు ఒక రెస్ట్ కోసం. రెస్ట్ కోసం కాదు, మణిమంత రాక్షసుడు వచ్చాడు ఆ టైంలో కొంచెం రెస్ట్ కూడా, అది ఇంకో లీల ఎప్పుడు చెప్పుకుందాం. అందుకని అండమాన్ అని పేరు వచ్చింది. అసలైన పేరు హనుమాన్, ఆ పేరు హనుమంతుడు ప్రదేశం, హనుమంతుడు వల్ల ఆ పేరు వచ్చింది. అట్లా మన భౌగోళిక శాస్త్రాన్ని కూడా మనం స్టడీ చేయొచ్చు రామాయణం మీద ఆధారపడి. ఏదో లే, మారీషియస్ అక్కడికి వెళ్ళిపోయాడు మరీచుడు, మారీచ రాక్షసుడు. ఎవరు సుబాహు మారీచుడు అంటే ఎవరు అంటే కర్మలు, రెండు రకాల కర్మలు మనకి. ఏమిటది, ఒకటి ప్రారబ్ధ, ఇంకోటి అప్రారబ్ధ. ఆ భగవంతుడు యొక్క భక్తి చేసినందువలన ప్రారబ్ధ కర్మలు అప్రారబ్ధ కర్మలన్నీ దహించిపోతాయి. అయినా ప్రారబ్ధ కర్మలు ఉన్నాయే, దాన్ని అనుభవించాలి. అనుభవించిన ఆ ప్రారబ్ధ కర్మ వలన మనకి మనం ప్రభావితులు కావు, వచ్చినా ప్రభావితులు కావు మారీచు. అదే కాకుండా భగవంతుడు అనుకున్నాడు, మారీచుడు కనుక లేకపోతే రామాయణం మొత్తం కొనసాగదు కదా, రామాయణం మొత్తంగా పూర్ణంగా సీతను అపహరణ చేసుకోవటం, అన్ని రావణాసుడు వదన అన్నీ జరగాలంటే మారీచుడు కావాలి. మారీచుడు సంపల అక్కడికి వెళ్ళి ఒక ద్వీపంలో పడ్డాడు మారీచుడు. ఇంకా ముందుకు వెళుతున్నారు రామలక్ష్మణులకి ఎన్నెన్నో ఇంకా బోధనలు చెబుతూ సిద్ధాశ్రమంలో ఉండే ఋషులందరూ చెప్పారు, చాలా దగ్గరగా ఉన్న రాజ్యం ఉంది మిథిలా రాజ్యం, అక్కడ ఒక ధనుష్షు ఉన్నది, ఎంతోమంది ఆ ధనుష్షుని ఎత్తడానికి వచ్చారు. ఈ రామచంద్రుడు చాలా అద్భుతంగా ఎంత అందగాళ్ళు వెళ్ళి చూడండి, రాముడు కనుక వెళితే అక్కడ జనక మహారాజు మోహితుడయ్యి, వాళ్ళకంత నమ్మకం లేదు, చిన్నవాళ్ళు వెళ్ళి ఆ పెద్ద ధనుషుని ఎట్లా లేపగలరేమో, ఆ మోహితుడయ్యి ఈ రాముడి యొక్క సౌందర్యాన్ని చూసి మోహితుడయ్యి నా కుమార్తె సీతకి రాముడికే ఇవ్వాలి, ఈ స్వయం వరు ఇవన్నీ తీసి పట్టేద్దాంలే ఈ కండిషన్స్ అని రాముడికి అప్లై కాదు అనుకుంటాడేమో అని వెళ్ళిరండి అంటే మనసులో అనుకున్నాడు విశ్వామిత్రుడు. వీళ్ళిద్దరిని ఎందుకు తీసుకొచ్చా అనుకుంటావు? రాక్షసులు చంపటం అని సెకండరీ, రాముడి ద్వారా నేను ఒక గొప్ప ప్రయోజనాన్ని సాధించాలి. ఏమిటది? సీతా వివాహం, సీతా కళ్యాణం చేపించాలి. అప్పుడే నా జన్మ సార్థకం. నా జన్మే కాదు, ప్రతి ఒక్క జీవుల యొక్క జన్మ సార్థకం అంటే అవుతుంది. గురువు పని, గురువుగారు ఏం చేస్తారంటే భగవంతుని చేతిలో పట్టుకొని, చేయి పట్టుకొని తీసుకొస్తాడు. గురువు ఆ భగవంతుని చేతి పట్టుకొని తీసుకొచ్చి ఒక జీవుడి దగ్గరికి తీసుకొచ్చి ఆ జీవుడిని ఆ భగవంతుడికి అప్పగిస్తాడు. నాయన ఈ జీవుడిని స్వీకరించు. నిన్న చెప్పా సీత, నిన్న మొన్న చెప్పా సీత ఒక రోల్ ఏమిటి, రామ లక్ష్మణ భరత శత్రుకులకి ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్యూటీ ఉందిగా, ఒక బోధ, ఒక శిక్ష, ఒక రోల్ ఇచ్చాడు భగవంతుడు. అట్లాగే ఇక్కడ సీత ఏమి రోలు, ఒక జీవుడు. ఒక జీవుడు ఎట్లాంటి వాడో ఈ ప్రపంచంలో, ఆ రోల్ నిభాయించింది, ఆ ఒక క్యారెక్టర్ అది సీత యొక్క చూపించింది. జీవుడు అంటే ఏమిటి ప్రపంచంలో, ఆ భగవంతుని ఎట్లా ప్రాప్తించాలి. సీత భగవంతుని యొక్క శక్తి, అంతరంగా శక్తియే, ఎవరో కాదు భూదేవి స్వయంగా. భగవంతుడు నిన్న ఒక మాట చెప్పుకున్నావు, పడుకున్నాడు విశ్వామిత్రుడు, లేపుతుంటే ఆ సమయంలో భగవంతుడి యొక్క ఆ శయనముద్ర, దాని గురించి చెప్పుకున్నావు. ఆ శయనముద్ర ద్వారా ఎన్నో ప్రయోజనాలు సిద్ధి చేస్తాడంటే ఏమిటది? ఒకటి, ఈ జీవుల్ని నేను ఎట్లా ఆకట్టుకోవాలి, ఎట్లా తీసుకెళ్ళాలనుకుంటున్నాను కదా, దానికోసం భగవంతుడు ఏంటంటే నా వల్ల స్వయంగా కాదు ఒక గురువుని పంపించాలి, ఎవరో కాదు విశ్వామిత్రుడు. ఆ విశ్వామిత్రుడితో రామచంద్రుడు వెళ్తాడు. ఆ సీతని స్వీకరించుకోవటం అంటే ఏమిటి, భగవంతుడు వచ్చి ఒక జీవుడిని తనదిగా స్వీకరించుకోవటం, ఇది సీతా స్వయంవరం. ఆ కార్యాన్ని సిద్ధించాలని విశ్వామిత్రుడు రామలక్ష్మణుని ఇద్దరిని తీసుకువెళుతున్నాడు. ఇంకా మిథిలా నగరంలో ప్రవేశం చేయాలంటే ఇంకా ఇంక 2-3 కిలోమీటర్లు ఉంది. అంతే, అక్కడ అద్భుతమైన వనం కనిపించింది. అద్భుతమైన వనం ఏమిటిది? రామచంద్రుడికి అర్థం కాల అడిగాడు. ఎవరిని? విశ్వామిత్రుని అడిగాడు. ఆర్య, కిమిదం నిర్జనం వనం అన్నాడు. ఎవరు జనాలు కనిపించట్లేదే, ఒక మంచి ప్రణశాల ఉంది, యజ్ఞశాల ఉన్నది, ఒక ఆశ్రమం ఉన్నది, ఎన్నెన్నో పుష్పాలు ఉన్నాయి, ఎవ్వరు కనిపించట్లేదు, ఏమిటి అన్నాడు. హా, విశ్వామిత్రుడు అన్నాడు, హా గుర్తు చేశావు, వెళదామన్నాడు. ఆశ్రమంలో ప్రవేశం చేస్తున్నారు. ఉన్నట్టుండి ఒక చోటుకి రాగానే ఆ యజ్ఞశాలకి పక్కన ఒక చోటు ఉన్నది, ఎక్కడ పోతే యజ్ఞ ప్రసాదం అంటే బూడిద భస్మం, ఆ భస్మం అని యజ్ఞం అయిన తర్వాత ఆ భస్మాన్ని ఒక గుంటలో వేసేవాళ్ళంట ఋషులు. అక్కడ ఒక రాయి ఉండేది, ఆ భస్మాన్ని స్పర్శ చేయంగానే ఒక అద్భుతమైన, ఒక సుందరమైన స్త్రీ ప్రకటించింది. ఎవరో కాదు అహల్య, దండం పెట్టింది రామచంద్రుడికి, స్వాగతం పలికింది, పూజ పునస్కారాలు చేసింది. ఎన్నెన్నో ఏ దేవతే అది అర్పణం చేయడానికి అదే సమయంలో గౌతముడు కూడా వచ్చాడు. ఏమిటి అహల్య వృత్తాంతం తెలుసుకోవాలి. ఎవరి అహల్య అంటే బ్రహ్మదేవుడు అహల్యాన్ని సృష్టించాడు డైరెక్ట్గా. ఒక బ్రహ్మదేవుడు సృష్టి అయినా ఒక క్షత్రియ కుమార్తెగా పుట్టింది. ఎంత అందగట్ట అంటే, ఎంత అందగట్ట అంటే బ్రహ్మదేవుడు అనుకున్నాడంట, ఇంకొక స్త్రీని నేను పుట్టించను, ఎందుకంటే ఇంతకంటే అందగత్తె ఉండదు ప్రపంచంలో, అంత అందగత్తె. ఎంతోమంది క్షత్రులు రాజులు అందరూ వచ్చారు అడగటానికి అహల్య. అహల్య ఏం చెప్పిందని, కాదు మిమ్మల్ని చేసుకొని, మిమ్మల్ని చేసుకొని అని దాన్ని రిజెక్ట్ చేసేసింది, వద్దని చెప్పింది. ఎవరిని ఎన్నుకున్నది? గౌతముడు, పెద్ద ఋషి, గొప్ప ఋషి, బ్రాహ్మణుడు. ఆ గౌతముడు ఎన్నుకుని గౌతముడితో పాటు కుటుంబం, ఒక పిల్లవాడు పుట్టాడు. తర్వాత వాళ్ళిద్దరూ గౌతముడు అహల్య పవిత్రమైన జీవితాన్ని కొనసాగుతున్నారు. ఆ పిల్లవాడు పెద్దవాడయ్యాడు, ఒక గొప్ప ఋషి అయ్యాడు, మంత్రి అయ్యాడు. ఎవరికి? మిథిలా నగరానికి జనకరాజుకి మంత్రి అయ్యాడు అంత పెద్దవాడు ఋషి. అంటే మీరు అనుకోవచ్చు, ఇప్పుడు అహల్య ఎంత వయసు ఉంటుంది, గౌతముడు కూడా ఎంత పెద్ద వయసు, పెద్ద ఋషి. మనం ఏదో దీని గురించి ఒక కథ విన్నుంటాం, ఆ కథ ఎట్లా విన్నావో ఆ విన్న కథ తప్పు. ఏదో ఇంద్రుడు వచ్చాడు విచారం చేశాడు అనుకున్న కాదు, ఇంద్రుడు వచ్చాడు నిజమే, ఇంద్రుడు గౌతముడు రూపంలో రాల, ఆ గౌతముడు మనస్సులో ప్రవేశించాడు ఇంద్రుడు. గౌతముడు పొద్దున్న లేచి స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు అహల్యకు చెప్పాడు, నేను వెళ్తున్నా స్నానానికి వెళ్తున్నా అన్నాడు. ఏమిటి ఉన్నట్టు ఉండి వచ్చేసాడు. ఇంద్రుడు ఏం చేశాడంటే ఆ గౌతమ ఋషి మనస్సులో ప్రవేశించాడు. ఇప్పుడు గౌతమ ఋషి కాదు, గౌతమ ఋషి శరీరం, ఇంద్రుడి యొక్క బుద్ధి. ఇంద్రుడు మనసు అంటే చాపల్యుడు. ఆ చాపల్య బుద్ధితో ఈ గౌతముడి ముఖంతో మాట్లాడుతున్నాడు అహల్యతో. అహల్యా సుమధ్యమా, నిన్ను నాకు మనసులో కామ వాసన పెరిగింది, నిన్ను భోగించాలని ఉన్నది, అందుకని సమయం వేళ ఏమి చూడకుండా మనం కామాన్ని తృప్తి చేయాలి, నువ్వు నా కామ వాసనాన్ని తృప్తి చేయాలండి. అహల్యా ఏమిటి మాట్లాడన్నాడు, మీరు ఇప్పుడే స్నానం చేయగలుగుతున్నా, మన యజ్ఞాగాలకి తయారు చేస్తున్నాం. కాదు కాదన్న రెండు మూడు సార్లు అన్నాడు. అనగానే అహల్య లోబడిపోయింది, అనగానే విభిచారం జరిగింది. ఇంద్రుడు వెళ్ళిపోయాడు, వెళ్ళంగానే పశ్చాత్తాపం. ఋషి ఏం చేశాను ఏం చేశాను ఏం చేశాను. అహల్యతో అన్నాడు, నేను దుర్మార్గుడు అవ్వచ్చు, నేను ధర్మాన్ని పాలించకుండా నాలో కుబుద్ధి వచ్చి ఉండవచ్చు, అయినా నువ్వు నా పత్నివి కదా, నువ్వు నన్ను రక్షించాల్సి వచ్చిందే అన్నాడు. కొంతమంది అనుకుంటారు గౌతముడు అహల్యకి శాపం ఇచ్చాడన్నాడు. కాదు, ఆచార్యులు చెబుతారు గౌతముడు అన్నాడంట, ఏమిటి నేను ఎంత దుర్మార్గుడున్నా చూడు, నువ్వు నన్ను ఆపవలసింది, అయ్యో అయ్యో ఇద్దరం అపవిత్రమైపోయామే, పవిత్రం అవ్వాలి అంటే మనం యజ్ఞయాగాలు చేస్తాం, ఆ యొక్క యజ్ఞం యొక్క ప్రసాదన ఏమిటి, ప్రసాదం ఏమిటి, భస్మం, అందుకని నువ్వు అదృశ్యురాలువైపో, మళ్ళీ నా మనసులో చెడు ఆలోచన రాకమునిపే నువ్వు అదృశ్యమైపో, ఎక్కడ ఉండు అంటే ఆ భస్మం ఎక్కడ ఉందో అక్కడ అదృశ్యంగా ఉండు, భస్మ వాసిని అన్నాడు. ఆ రాయి అయ్యింది అని ఎక్కడ చెప్పల వాల్మీకి రామాయణంలో, అక్కడ రాయి ఉన్నది అంతే, రాళ్ల మీద ఆ భస్మాన్ని పోశారు. ఎందుకంటే ఆ భస్మం అట్లాగే పోస్తే అని గాలి వచ్చినప్పుడు ఇరుగుంటూ వెళ్ళిపోతుంది కదా, ఆ భస్మాన్ని రాళ్ల దగ్గర పోస్తే ఏమవుతుంది, అది ఒక చోట ఉంటుంది, అది ఒక ఎక్కడైనా యజ్ఞయాగాలు జరిగినప్పుడు ఆ యజ్ఞ భస్మాలని ఒక రాయి మీద వస్తారు, అందుకని రాయి అవల అదృశ్యమైంది, ఆ భస్మం ఎక్కడుందో అక్కడ ఉందంట. రామచంద్రుడు వచ్చినప్పుడు ఆ రామచంద్రుడికి పాదుకలకి ఆ పాదధూళి పాదుకలతో అంటుకున్న ఒక ధూళి ఏం చేసింది, అహల్య స్త్రీకి నిర్మాణం, స్త్రీ యొక్క సృష్టి రామచంద్రుడి యొక్క పాదధూళి వలన జరిగింది, పరమాణు వలన జరిగింది అన్నారు. పాదుకలు, రామచంద్రుడి యొక్క పాదుకల గురించి ఒక గొప్ప ఆచార్యులు 1000 శ్లోకాలు రచించారు. ఆయన ఎవరో కాదు, వేదాంత దేశికులు. ఆయనకి సంబంధం తిరుపతితో ఉంది. తిరుపతి భగవంతుడి దగ్గర ఆల్టర్లో గర్భగుడిలో మీకు గంట కనిపించదు, లేదు ఇప్పుడు కూడా లేదు. ఒక గొప్ప దంపతులు వాళ్ళు వచ్చి ప్రార్థించారు, మాకు ఒక పిల్లవాడు కావాలి, గొప్ప భక్తుడు కావాలి అంటే స్వయంగా వెంకటేశ్వర స్వామి ఆ తల్లి సప్తంలో వచ్చి ఆయన గంటనిచ్చాడు. ఇవ్వగానే ఆమె ఆ గంటను తినేసింది, మింగేసింది అనుకోండి, తినడం ఏంటి మింగేసింది. ఒక పుత్రుడు పుట్టాడు, ఎవరో కాదు వేదాంత దేశికులు. ఆయన వెంకటేశ్వర స్వామి గంటావతారం అన్నారు. గంట ధన్ 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 వాయిస్తుంటే ఎట్లా ఉంటుంది, ఆయన అట్లా ఆయన నాలుక నుంచి భగవంతుడి యొక్క గుణగాత వెలబడింది ప్రపంచంలో. కిందటి సంవత్సరం 2017 మన రామానుజాచార్యుల సహస్రాబ్ది దాన్ని మనం జరుపుకున్నాం. ఇప్పుడు ఈ సంవత్సరం ఏమంటున్నారు, చాలా విశేషమైన సంవత్సరం, వేదాంత దేశకుల యొక్క 750వ సంవత్సరం ఇది, 750 ఇయర్స్ వేదాంత దేశం. ఆయన రామాయణం గురించి ఎంత చెప్పాడండి, అందుకని తిరుపతి వెంకటేశ్వర స్వామి తిరుపతి అంటే రామాయణమే, అంత క్లోజ్ కనెక్షన్. మానిషాల కూడా శ్రీనివాస, నిజంగా చెప్పాలంటే వెంకటేశ్వర వెంకటేశ్వర అంటారు, ఇప్పుడు ప్రసిద్ధమయ్యాడు వెంకటేశ్వర అని. ఇదురుగు కాలంలో వెంకటరమణ వెంకటరమణ అనేవాళ్ళు. ఇప్పుడు కూడా చూడండి, ఒక జిఎస్బి అని వింటారు, జిఎస్బి సమాజం ఉంది, అంటే గౌడ సారస్వత బ్రాహ్మణ సమాజం. కర్ణాటకలో ఉంటారు, కేరళలో ఉంటారు వాళ్ళు, జిఎస్బి సమాజం, గోవాలో మహారాష్ట్రలో కూడా ఉంటారు గౌడ సారస్వత బ్రాహ్మణులు. ఏదో చేపలు తింటారులే వాళ్ళు, మాంసం కూడా తింటారు, తినకూడదు, ఎప్పుడో ఎప్పుడో ప్రారంభమైంది వాళ్ళది అధోగతి. వాళ్ళు దేవస్థానాలను ఓపెన్ చేస్తారు. ఏ దేవస్థానం అంటే ఏ గుళ్ళు కడతారు, వెంకటరమణ. పూర్వంలో 500-700 సంవత్సరాల క్రితం ఈయన పేరు వెంకటేశ్వరుడు కాదు, ఈయన పేరు ఏమిటంటే వెంకటరమణ. వెంకటరమణ, రమణ అంటే రాముడు, వెంకటరామ వెంకటరమణ పేరు. కృష్ణుడే ఆయన, ఆయన పేరు వెంకటరమణ అని పెట్టాడు. నిజంగా చెప్పాలి అంటే మీరు నిజపాద దర్శన సేవ చేసుకున్నప్పుడు కనుక ధ్యానంగా పరిశీలించి చూస్తే ఒక చేయి ఎట్లా ఉంది, ఆయనకి 4 చేతులు కాదు, 2, ఒక చేయి నడుము మీద ఉంది, ఇంకొకటి వరద ముద్ర చూపిస్తున్నాడు. ఏది కావాలంటే అది ఇస్తా, నా శరణాగుతుడవు అన్నాడు. ఇంకో చేత్తో విల్లు పట్టుకున్నాడు, విల్లు లేదు కానీ ఉన్నాడు, పట్టుకున్నట్టుంది. ఎందుకంటే ఇక్కడ బాలాజీ దిగినప్పుడు, బాలాజీ అంట వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర శ్రీనివాస దిగినప్పుడు ఎట్లా ఉన్నాడంటే ఒక ఆదివాసి అరణ్యవాసి, ఏది వాళ్ళు ధనుష్యు బాణాలు పట్టుకుని వెళ్ళేవాడు కదా, ఆ ధనుష్యు ధనుష్ధారీన ఏమో లే వేదాంత దేశికులు, తెలుగు సంబంధించి ఆయన ఘంటావతారం, వెంకటేశ్వర స్వామి యొక్క ఘంటావతారం ఆయన. ఆయన పాదుకా సహస్రం అని ఒక గ్రంథాన్ని రాశారు. అది ఎట్లా రాశారనుకుంటారు, దానికి ఒక మంచి ఘటన, అద్భుతమైన ఘటన, ఇవన్నీ తెలుసుకోవాల్సింది. మీరు తిరుపతిలో ఉంటూ ఆ తిరుపతి ఒక వైభవాన్ని మనం తెలుసుకోవాలి. ఆచార్యులుగా పుట్టారు, ఒక గంట వెంకటస్వామి ఒక గంట ఒక ఆచార్యుడిగా పుట్టి ఏం చేశారో తెలుసుకోవాలి. ఒకరోజు శ్రీరంగంలో వ్రతం వచ్చాడు పెద్ద విద్వాంసుడు, అన్నాడు మీరు కొత్త కొత్త శ్లోకాలని రాయాలి, అన్ని శ్లోకాలు రాయగలరు ఒక రాత్రిలో అన్నాడు. ఏమిటో నేను రాయగలను ఆయన అన్నాడు వేదాంతేశ్వరుడు, ఏదో చూద్దాంలే అన్నాడు. భగవంతుని యొక్క చరణకమలాల గురించి నేను 100 శ్లోకాలని చెబుతానన్నాడు. అది వైట్ చేశారు, కొత్త కొత్త శ్లోకాలు, 100 శ్లోకాల్ని మనం ఒక శ్లోకం కూడా గుర్తుపెట్టుకోవడం కష్టమే, అంత పెద్ద విద్వాంసుడు చేశాడు. వేదాంత దేశకులు అన్నారు ఏదో నేను ప్రయత్నం చేస్తాను, రేపు పొద్దున మళ్ళీ కలుద్దామన్నాడు. రాత్రి భగవంతుడిని ప్రార్థించాడు, ఏం చేద్దాం ఏం చేద్దాం, మీ దయ వల్లనే నేను ఏదో చేయగలను అనుకున్నాడు. పొద్దున్నే లేచాడు, లేవగానే భగవంతుడి యొక్క చరణకమలాల్ని దర్శనం చేసుకోవడానికి దర్శనం చేసుకున్నాడు. మనసులోనే దర్శనం చేసుకున్నప్పుడు చరణకమలాల్ని దర్శనం చేసుకొని దానికి ముందు పాదుకలు కనిపించినాయి. వేదాంత దేశకులు పాదుకల్ని వర్ణనం చేయడం మొదలుపెట్టారు, పండించి ఎన్నో శ్లోకాలు రాశారు. మొన్నాడు ఆ గొప్ప కవి అన్నాడు, ఎన్ని శ్లోకాలు రాశారు భగవంతుడి యొక్క చరణకమలాల్ని వర్ణించే శ్లోకాలు, చరణకమలాల్ని వర్ణించే శ్లోకం ఒకడు కూడా రాయలేదన్నాడు. ఏమిటి, నేను గొప్పవాణ్ణి కదా, నేను 100 శ్లోకాలు రాశాడు, ఒక్క శ్లోకం కూడా రాయలేకపోయారా. వేదాంత దేశకులు అన్నారు, ఆ భగవంతుని యొక్క పాదాలు చరణకమలాల్ని దర్శనం చేసుకున్నప్పుడు నాకు పాదుకలు కనిపించినాయి, ఆ పాదుకల్ని వర్ణిస్తూ నేను 1000 శ్లోకాలు రాశాను, ఇంకా పాదాల దగ్గరికి వెళ్ళలేదన్నాడు. దాని పుస్తకం పేరు పాదుకా సహస్రం. ఇప్పుడైనా సమయం దొరికితే కొన్ని శ్లోకాలు చదవండి. దానిలో వేదాంతిష్యులు రాస్తారు ఈ ఉంటాయా మీ అద్భుతమైన పాదాలు. ఆ పాదుకలు చూడండి, ఆ పాదుకల్లో ఒక రేణు ఒక పరమాణులో ఎంత శక్తి ఉన్నది అంటే ఈ ప్రపంచంలో ఉన్న అత్యద్భుతమైన అందగత్త ఒక స్త్రీని తయారు చేసి ఆ క్షమత పాదుకల్లో ఉండే ఒక రేణుకున్నది. బోయేవాడు కేవట్ నిషాదరాజుడు రామచంద్రుడు ఇంకా ఆ బోట్లోకి ఎక్కబోతున్నాడు. అన్నాడు ఉండండి ఉండండి అన్నాడు. ఏమిటంటే నీ పాదాలని కడగాలన్నాడు. ఎందుకయ్యా అంటే నాకు ఒక కూతురు, ఆ ఒక కూతురికి పెళ్లి చేయాలంటే నాకు అవ్వట్లేదు. అదే కాకుండా ఇప్పుడు నా ఒక జీవితం నే ఈ ఒక్క నౌక వలన నేను నా గడిపిస్తున్నాను. నేను విన్నాను మీ గురించి, మీ పాదకుల్లో ఉండే ఒక దూలి ఆ ఒక రాయికి తగిలి ఆ రాయి స్త్రీగా మారిపోయిందంట. ఈ పడవలో మీరు ఎక్కారు, ఆ పడవ స్త్రీగా మారిపోతే నాకేమిటి? ఒక కన్యతోనే నేను ఆయన ఆ కన్యకు వివాహం చేయలేకపోతున్నాను, చాలా పేదవాడిని. ఈ ఒక్క నౌక అది కూడా స్త్రీగా మారిపోతే రెండు కన్యలు, తర్వాత ఎటువంటి నాకు సాధనం లేదు డబ్బులు సంపాదించడానికి, ఏమవుతుంది నా గతి? అందుకని నుంచోండి నుంచోండి చక్కగా కడిగాడంట పాదాలని, ఒక్క ధూళి కూడా ఉండకుండా. ఆ పాదాల యొక్క అద్భుత రహస్యం ఏమిటంటే ఎవరోతే పాదాలని స్మరిస్తారు. హనుమంతుడు భగవంతుడు రామచంద్రుడు యొక్క పాదాలని స్మరిస్తున్నాడు. హనుమంతుడికి తోకకి మంట పెట్టారు. హనుమంతుడికి అనిపించిందంట ఏమిటయ్యా ఐసు ఎవరు పెట్టారు అనిపించిందంట. ఆ మంట ఐసులా కనిపించిందంట. అదయ్యా భగవంతుని యొక్క పాదస్మరణ. ఆ పాదుకుల యొక్క స్మరణ చేస్తే చాలంట. మన జీవితంలో ఎన్నెన్ని పాపాలున్నా ఎన్నెన్ని సమస్యలున్నా మనకు అంటుకోవు. ఒక కాకి చిత్రకూటంలో రామచంద్రుడు సీత తొడని దిండుగా పెట్టుకొని అట్లాగే పడుకున్నాడు, ఆ పృథ్వీ మీద పడుకున్నాడు. ఒక కాకి వచ్చింది, నవ్వుతూ నవ్వుతూ చిరునవ్వుతూ రామచంద్రుడు అన్నాడు, హే ఏదో నువ్వు క్షత్రాణివి కదా, క్షత్రియ వంశంలో జన్మించావు, ఒక కాకిని తరమే, కాకినన్న తరమే అంత నేర్పు, కాకి కాకి అంటావేంటి నువ్వు తరమే. సీతాదేవి కాకి తెరవడానికి వెళ్ళింది, మళ్ళీ కాకి వస్తుంది, మళ్ళీ తెరవడానికి వెళ్ళింది. ఉన్నట్టుండి కాకి ఏం చేస్తాడంటే ఆ సీతాదేవి వచ్చి ఆ భుజాల నుంచి దాన్ని పొడిచి ఒక మాంస ఖండాన్ని తీసుకెళ్ళిపోయి, ఆరే అది చూడంగా రాముడికి కోపం వచ్చింది, నువ్వు కాకే ఏం చేస్తావా. ఉన్నట్టుండి ఏం చేశాడంటే ఒక గడ్డి పోతని తీసుకొని అది బ్రహ్మాస్త్రంగా ప్రయోగించాడు. గడ్డి పూసని బ్రహ్మాస్త్రంగా ప్రయోగించాడు. ఆ గడ్డి పూసి కాకి వెనక్కి వెళ్ళింది. ఏ కాకి అత్తిరుక్కుంటూ ముల్లోకాలకి వెళ్ళింది. ఎవరు రక్షిస్తారు, ఎవరు రక్షిస్తారు, ఎవరు రక్షిస్తారు? ఎవరు రక్షించలేరు. రామచంద్రుడు వేసిన బ్రహ్మాస్త్రం నుంచి ఎవరిని రక్షించగలరా? కాకాసుడు ఒకడు కాకి తిరుక్కుంటూ 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 ఏ గతీరు తిరగల తొరగల వచ్చి రామచంద్రుడు యొక్క పాదుకల దగ్గరికి వచ్చి వేడుకున్నదంట. రామచంద్రుడు అంత సీత మీద ఎవరన్నా అట్లా చేస్తే ఎంత కోపం. ఎవరు ఆ పాదుకల్ని చూశాడు రామచంద్రుడు, నా పాదుకల యొక్క శరణ వేడుకుందా, అంత కోపం అంతా పోయింది. బ్రహ్మాస్త్రం అడిగింది ఏం చేయాలన్నాడు. నాడు దీని యొక్క ఒక కుడి కన్ను ఉన్నదే అది తీసేసేది. అందుకని ఇప్పుడు కూడా కాకికి ఒకే కన్ను. అందుకని కాకి ఏం చేస్తుంది, ఇట్ట ఇట్ట చూస్తూ ఉంటుంది. ఒక కన్ను పనిచేది కదా. అదే రామచంద్రుడు ఆ పాదుకల్ని చూశాడు, ఓ పాదుక ఎంత అద్భుతమైన గుణములు కలిగింది, నేను కరుణావతారమైనా నీ యొక్క దర్శనం వల్ల నాకు కరుణ కలిగిందే, అందుకని నీకు పట్టాభిషేకం చేస్తాను. ఆ పాదుకలకు రామచంద్రుడు పట్టాభిషేకం చేశాడు. అప్పుడే విచారించాడు, భరతుడు వస్తాడు తెలుసు, భరతుడు రాగానే పాదుకలను ఇచ్చాడు. ఈ పాదుకలు పట్టాభిషేకం చేయి అన్నాడు. ఈ పాదుకలు ఎటువంటిదంటే 14 సంవత్సరాలు ఈ ప్రపంచం అంతా ఏరిందంట. ఆ పాదుకల్లో ఉండే శక్తి, ఇవన్నీ వేదాంత దేశికులు రాసిన ఈ పాదుకా సహస్రం అనే ఆ స్తోత్రంలో కొన్ని మాటలు మాత్రం చెప్పాను. ఆ పాదుకా సంవత్సరం గుర్తుపెట్టుకుంటే నేను కొన్ని శ్లోకాలు చదివా, ఎక్కువ చదవలా, 50-60 శ్లోకాలు చదివా అంతే. 1000 శ్లోకాలు ఉన్నాయండి దానిలో. వేదాంత దేశికులు అడుగుతారు, ఏమిటయ్యా ఈ ఏమిటమ్మా ఈ పాదుకా పాదుకాదేవి? విష్ణువుకి భగవంతుడికి 3 శ్రీ భూనీల 3 భార్యలు, అయినా ఏం చేశారంటే దయాదేవి పాదుకాదేవి ఇద్దరిని ఆచార్య వివాహం చేశారంట భగవంతుడికి. పాదుకాదేవి ఎటువంటిదమ్మా? భూదేవి గురించి విన్నావు కానీ నువ్వు ఎటువంటి దేవి? భార్యాభర్త వాళ్ళ మధ్యలో ఎంత ప్రేమ, శృంగారం రసంలో ఆ భార్యాభర్తలు ఒక ఆత్మ 2 శరీరాల్లాగా ఉంటారు, కౌగిల్చుకొని ఉంటారు. అట్లాగే ఈ భూదేవితో భగవంతుడికి అటువంటి సంబంధం. భగవంతుడికి భూదేవి అంటే ప్రాణం, అది విచారిస్తూ ఈ పాదుకా శాస్త్రంలో వేదాంత దేశికులు అంటారు, అమ్మా పాదుకాదేవి నీ అంత సౌభాగ్యం ఏంటి, నువ్వు ఎవరివి? ఈ భూదేవి భగవంతుడు వాళ్ళ ఇద్దరూ మధ్యలో దూరావే అన్నావు. పాదుకలు ఎక్కడ ఉంటాయి? భూదేవి భగవంతుడు మధ్యలో ఉంటాయిగా. నీ సౌభాగ్యం ఏంటి, నువ్వు ఎవరివి? అంటే భూదేవి కంటే చాలా ప్రియురాలుగా నువ్వు భగవంతుడికి. ఆ భావన అంది చూడండి ఎంత అద్భుతమైన మాటలు. ఇంకా మనం ముందుకు వెళ్ళాలి. సీత 5 నిమిషాలే ఉన్నాయి, ఇప్పుడు ఏం చేస్తాం? మనం పాదుకల్లో ఎరుక్కున్నాం కదా, వేదాంత దేశికలు ఎరుక్కున్నట్టు పాదాల దగ్గర కూడా వెళ్ళా, పాదాలలోనే అయిపోయింది. ఏం చేద్దాం, వెళ్ళాలి, స్వయంవరం చేయాలి కదా. వెళ్ళాడు, వెళ్ళంగానే శతానందుడు, ఇప్పుడు నాకు కన్ఫ్యూషన్, ఏం చేయాలి ఇప్పుడు? విశ్వామిత్రుడు స్టోరీ చెప్పాలా లేకపోతే ఈ స్వయంవరం గురించి చెప్పాలా అర్థం కావట్లా. విశ్వామిత్రుడు స్టోరీ కూడా చాలా అద్భుతమైన స్టోరీ, అది కూడా చెప్పుకుందాం కొంచెం షార్ట్ కట్ చెప్పుకుందాం. వెళ్ళంగానే శతానుడు స్వాగతం చేయి పలికాడు. జనక మహారాజు తెలిసింది, జనక మహారాజు చాలా సంతోషపడ్డాడు. అనుకున్నాడు జనక మహారాజు, రే నీ ఏమిటి అంత అద్భుతమైన రామచంద్రుడు, నేను పెద్ద పొరపాటు చేశాను, ఈ యొక్క స్వయంవరంలో ఈ ధనుషుని ఎవరెత్తుతారో వాళ్ళకే నేను నా సీతనిస్తాను అని ఒక ప్రతిజ్ఞ చేశాను. అరే రే అది చేయకుండా ఉంటే బాగుండేదే, నీ రామచంద్రుడికి నా పిల్ల నా కూతురిని సీతను ఇచ్చేసేవాడిని అనుకున్నాడు. అయినా ఏం చేసుకుందాం, శతానందుడు చెప్పాడు నన్ను జాగ్రత్త చూసుకో అన్నాడు. శతానందుడు కూర్చోబెట్టాడు రాముడిని లక్ష్మణ్ణి, విశ్వామిత్రుడు కూర్చోనున్నారు. శతానన్నాడు, తెలుసా ఇది ఎవరో అన్నాడు. విశ్వామిత్రుడు గురించి స్టోరీ చూడటం అని పెట్టాడు. విశ్వామిత్రుడు ఎవరు? అందుకని ఒకసారి ఋషి అయిన తర్వాత ఆయన పాస్ట్, ఒకసారి ఎవడో భక్తులు అయిన తర్వాత ఆయన పూర్వ కార్యాలను గురించి స్మరించకూడదు, చూడకూడదు. ఈ ప్రపంచంలో ఇతిహాసంలో దుష్ట క్షత్రియుడు జన్మించి ఉన్నాడంటే వాడు ఎవడో కాదు, కౌశికుడు, విశ్వామిత్రుడు యొక్క పూర్వ ప్రవృత్తి. ఆయన చేసినంత దుర్మార్గత్వం, బ్రాహ్మణత్వం మీద చేసిన దుర్మార్గత్వం ఎవడు చేయలేడు. అటువంటి దుర్మార్గమైన రాజు ఏమిటి, బ్రాహ్మణ యొక్క సంపత్తి మీద నాకు హక్కు ఉన్నది, నేను రాజును కదా. 10,000 శిష్యులతో వెళ్తున్నాడు, శిష్యులుగా సైనికులతో వెళ్తున్నాడు. చూశాడు ఒక ఆశ్రమాన్ని, దాంతిరస్సు కాడని ఆశ్రమానికి వెళ్ళి మనం మనుషుల్ని దావుదామని వెళ్తే ఎక్కడ ఉన్నాడు మనుషుల్లో ఎందుకయ్యా వశిష్ఠుడు అన్నాడు. మీకు పెద్ద ఫీస్ట్ చేస్తా, పిండి వంటలు ఏంటి పిండి వంటలు వండాడు. అందరూ తిని విశ్వామిత్రుడు అంటున్నాడు, నా జీవితంలో, అప్పుడు ఆ సమయం కౌశికుడు, నా జీవితంలో ఇటువంటి అద్భుతమైన పిండి వంటలు నేను తినలేదే. ఆ సైనికులందరూ ఓహో ఇంత కంట ఇక్కడ రా తిన్నారు, అటువంటి ఐటమ్స్ ఇప్పుడు తినలా. ఒక ఋషి ఒక ఆశ్రమంలో ఇంత ఐశ్వర్యం ఎక్కడి నుంచి వస్తుందా అని అడిగాడు వశిష్ఠుని. ఆవున్నాడు చూడండి, ఐశ్వర్యానికి మూల కేంద్రం ఆవు. ఆవు జెర్సీ ఆవు కాదు, జెర్సీ హోల్స్టైన్ అది ఆవు కాదు, పంది. మీరు పాలనుకుంటారే ఆవు పాలు కాదు, అది పంది పాలు తాగుతున్నాం ఈరోజు ప్యాకెట్ పాలు, అది విషం. దానివల్ల డయాబెటీస్ వస్తాయి, ఎన్నో వస్తాయి. నాకేదో ఆవు గుర్తుకు రాగానే అన్నీ ఇవన్నీ వస్తాయి, ఎన్నెన్నో మాటలు చెప్పాలి వస్తుంది. ఇంకా ఆవుకోవాలి నేను, అర్ధరాత్రి నన్ను ఎవరు లేచిపోయారనుకోండి, ఆవు అని చెబితే ఓ 2 గంటలు ప్రవర్తిస్తా, భగవత భాగవతం రామాయణం నడిచిపోతా. అంటే అది చూపించాడు కామధేను, నీ దగ్గర ఎందుకు ఉండాలి, రాజు దగ్గర ఉండాలి, నువ్వే పేదవాడి ఆశ్రమంలో ఏముంటే ఏం కావాలి. ఇది ఇది దుష్టబుద్ధి. అంటే బ్రాహ్మణుల యొక్క సంపత్తి మీద ఒక చూపు, అది నాకు కావాలి, ఎందుకు వీడు బ్రాహ్మణుడికి అనుకోవటం. ఈ క్షత్రియ అంటే ఒక రాజు బ్రాహ్మణుల యొక్క సంపత్తిని తనదిగా చేసుకోవాలి అనుకోవటం ఇంతకంటే పెద్ద దుర్మార్గత్వం లేదు. ఆ బ్రిటిష్ వాళ్ళు చేసింది ఇదే. ఏం చేశారు, ఎండోమెంట్స్ లా. విశ్వామిత్రుడు ఏం చేశాడో బ్రిటిష్ వాళ్ళు చేశాడు. ఈ ప్రపంచ ఈ టెంపుల్స్కి దేవాలయాలకు ఉండే ప్రాపర్టీ అంతా గవర్నమెంట్ అయిపోయింది, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ లీవ్ వచ్చాడు అన్ని టెంపుల్స్కి. మా పల్లెటూళ్ళలో ఎంత వైభవంగా జరిగేదండి ఉత్సవాలు. చిన్నప్పుడు మా తాతగారు అటువంటి వాళ్ళు చెప్పేవాళ్ళంట, 10,000 మంది రామనవమి దశేరా ఆ సమయంలో ఇంట్లో ఎవ్వరూ వండుకునేవాళ్ళు కాదంట, బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ 10,000 మందికి ప్రతిరోజు చిన్న పల్లెటూరు. అంత సంపత్తి ఉండేది ఆ టెంపుల్కి, ఆ గుడికి, ఆ దేవస్థానికి అంత సంపత్తి ఉండేది. 500 గ్రామాలు భూమంత మందిర దేవాలయాలకు ఉండేది. కృష్ణదేవరాయలు రాసిచ్చాడు తెనాలి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే ఎన్ని 500 గ్రామాలు ఉండే ఆ అంత భూమంతా ఎవరిదంట, భగవంతుడిదంట. ఎవరోతే దాన్ని పనిచేస్తాడో వాళ్ళకి సగం, వాళ్ళ పరివారానికి, మిగతా అదంత దేవాలయాలకి. అట్లా ఉండేది వైభవం. ఆ వైభవాన్ని నాశనం చేశారు ఈ బ్రిటిషర్స్ వచ్చి, ఎండోమెంట్స్ లా. విశ్వామిత్రుడు అదే పనిచేశాడు, నాకు కావాలన్నాడు, కావాలంటే తీసుకో, నేను నీతో యుద్ధం చేయను. అధర్మం అన్నాడు, ధర్మం అధర్మం నాకు తెలుసు, నేను రాజు కదా అన్నాడు. చూడండి బ్రాహ్మణ వాడు వెనల తీసుకెళ్ళడానికి ప్రయత్నించాడు. కామధేను ప్రార్థించింది శివుడిని, ఎన్నో వస్త్రాలు ఏడుకుంది. ఆ కామధేను నుంచి సైనికులు ఉత్పత్తి అయ్యారు. ఆ సైనికులందరినీ ఈ విశ్వామిత్రుడు సైనికులంతా ధ్వంసం చేశాడు. విశ్వామిత్రుడు అన్నాడు, ఓ ఏమిటి అనుకున్నాడు, నేను బ్రహ్మాస్త్రాన్ని వేస్తాను. బ్రహ్మాస్త్రాన్ని వేశాడు ఎవరి మీద, వశిష్ఠుడి మీద వేశాడు. ఈ కామధేను శక్తి వశిష్ఠుడి దగ్గర నుంచి వస్తుంది కదా, ఈ వశిష్ఠుని చంపేస్తానని బ్రహ్మాస్త్రాన్ని వేశాడు. వశిష్ఠుడికి ఏ వస్త్రాలు ఉన్నాయి, ఏ శస్త్రాలు ఉన్నాయి, దండ, బ్రహ్మ దండ అంటారు, దాన్ని ముందిట పెట్టాడు వశిష్ఠుడు. ఆ బ్రహ్మాస్త్రం వచ్చి ఆ బ్రహ్మ దండలో లీనమైపోయి ఆ బ్రహ్మాస్త్రం దండం పెట్టింది వశిష్ఠుడికి. విశ్వామిత్రుడి దృశ్యాన్ని చూసి ఒక నిరుత్సాహపడుతూ అన్నాడు, ఓహో, క్షత్తిగ్బలం క్షత్రబలం బ్రహ్మబలం బలం అన్నాడు. దిగ్బలం క్షత్రబలం ఏమిటా, బ్రూట్ ఫోర్స్. ఎందుకు పనికి రాంది, తపస్సుతో వచ్చిన బలమే నిజమైన బలం. తపస్సు చేయడం మొదలు పెట్టాడు, అస్త్రశస్త్రాలు సాధించాడు. మొత్తం వచ్చి ఈ యొక్క వశిష్ఠాస్త్రం అంతా పాడు చేసి ఋషుల్ని అందరిని చంపేశాడు. ఒక రాజుని చండాలను తయారు చేసి గోమాంసాన్ని అందరికి పంచాడు. ఏమిటేమిటో చేశాడు, గందరగోళం చేసి మాత్రం వశిష్ఠుడు తప్పితే అందరూ చంపిపోయాడు. వశిష్ఠుడు యొక్క పుత్రుడు ఎవరు, శక్త, అతన్ని కూడా చంపేశాడు. చూడండి అంత దుర్మార్గమైన రాక్షసులాంటి ప్రవృత్తి కలిగిన రాజు. మార్పు వచ్చింది, ఇప్పుడు గొప్ప ఋషిగా కీర్తి చెందాడు. ఎందుకు, వశిష్ఠుడి యొక్క క్షమాబలం వల్ల. ఒక్క మాట చెప్పాల వశిష్ఠుడు, బ్రాహ్మణుడు ఉంటే అట్లా ఉండాలండి క్షమించేటం. పుత్రుడు చనిపోయాడు, అయినా ఒక్క శాపం ఇవ్వాల, నావు ఆన్ల భగవంతుడే అనుకున్నాడు. ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళాడు, కుదరల. ప్రకృతి ఆత్మహత్య చేయనీల, ఒక్క మాట చెప్పల. అంత దుర్మార్గత్వం ఆయనతో జరిగిందిగా, అయినా ఈ ఒక్క మాట చెప్పల. విశ్వామిత్రుడు హృదయంలో అనిపించాడు, ఏమిటిది బ్రాహ్మణత్వం అంత ఇంత గొప్పదా, నేను కూడా బ్రాహ్మణుడు అవ్వాలి. వశిష్ఠుడు అనుకున్నాడు, ఏమిటి ఎవరు లేరు, నా పుత్రుడే మరణించాడు, అయినా ఆశ్రమంలో అందరూ శవాలు పడి ఉన్నాయి. ఋషులు శిష్యులు 100 మంది శిష్యుల్ని ఎంత పుత్రుల్లాగా పెంచాడు వశిష్ఠుడు, వాళ్ళందరినీ చంపాడు. ఎవరు ఒక చోటు నుంచి వేద ఘోషణ కనుక వినిపిస్తుంది వశిష్ఠుడికి. ఎక్కడి నుంచి వస్తుందా, ఎక్కడి నుంచి వస్తుందా అంటే, ఆ వశిష్ఠుడి యొక్క పుత్రుడు శక్త, ఆమె భార్య అదృశ్యాని. అదృశ్య అనే భార్య అడిగాడు, ఎక్కడి నుంచి వస్తుంది ఈ వేద ఘోషణ, ఎంత అద్భుతంగా ఉందంటే, నీ పుత్రుడే అండి శక్త, ఆయన నా గర్భంలో ఆయన శక్తినిచ్చాడు, గర్భాధానం చేశాడు, నీ యొక్క మనవుడే అన్నాడు అన్నది. భగవంతుడు దయ్యము ఇతను మిగిలాడు, పుట్టాడు, గొప్ప ఋషిగా తయారు చేశాడు, చాలా గారాభంగం ఇచ్చాడు, వశిష్ఠుడు తెలిసినంత నేర్పించాడు. అతను ఎవరో కాదు, పరాశర. పరాశర వల్లనే మనకి వ్యాసుడు దొరికాడు, వ్యాసుడు వల్లనే సుఖ మహర్షి దొరికాడు. అందుకని వ్యాస మహర్షి యొక్క ప్రణామ మంత్రాన్ని మనం చెప్పుకొని దండం పెట్టుకొని వ్యాసుడి యొక్క ప్రణామ మంత్రాన్ని చెప్పుకొని వ్యాసాసనం మీద కూర్చోవాలి. ఏమిటా ప్రణామ మంత్రం? వ్యాసం వశిష్ట నప్తారం శక్తే ఔత్తమకర్మశం పరాశరాత్మజం వందే సుఖదాతం తపోనిధిం అన్నారు వశిష్ఠుడు. వ్యాసుడు యొక్క మహిమ ఎవడి మీద ఆధారపడింది? వశిష్ఠుడి మీద. నప్తారం మనవడికి కొడుకు నప్త, వాడి పుత్రుడు క్షత్త చనిపోయాడు. శక్తే పౌత్రమకర్మశం పరాశరాత్మజం వందే, ఏం అద్భుతమైన కుల గోత్రం చూడండి, వశిష్ఠ గోత్రం చాలా అద్భుతమైన గోత్రం, భారద్వాజ గోత్రం, వశిష్ఠ గోత్రం, భార్గవ గోత్రం, కౌశిక గోత్రం, కౌశికుడు. ఇప్పుడు ఈ విశ్వామిత్రుడు అనుకున్నాడు, ఇంకా తపస్సు చేయాలి, తపస్సు చేయని ప్రయత్నించాడు, నేను చేస్తాను తపస్సు అన్నాడు. కామానికి లోబడ్డాడు. అంటే స్టోరీ తెలిసి నేను చెప్పను, జ్ఞానకు వచ్చింది డ్యాన్స్ చేసినని తెలుసుకోవాలి. తర్వాత మోహానికి లోబడ్డాడు, క్రోధానికి లోబడ్డాడు, గర్వానికి లోబడ్డాడు, తపస్సు అంత శక్తి భంగమైపోయింది. అన్నాడు, ఇప్పుడు నేను ఎటువంటి తపస్సు చేయాలి అంటే, నేను బ్రహ్మర్షి కావాలి, తపస్సు చేస్తుంటే బ్రహ్మదేవుడు వచ్చాడు రాజఋషి అన్నాడు. కాదన్నాడు, ఇంకా తపస్సు చేశాడు, బ్రహ్మదేవుడు వచ్చాడు బ్రహ్మర్షి అయిపోయా ఉన్నాడు. నువ్వు చెబితే కాదన్నాడు, వశిష్ఠుడు చెబితేనే నేను వింటాను, నేను బ్రహ్మర్షిగా నేను స్వీకరిస్తాను అన్నాడు. ఇప్పుడు అది ఆ వశిష్ఠుడు వలన, ఆ వశిష్ఠుడిలో హృదయంలో ఉండే ఆ క్షమ దయ బ్రాహ్మణత్వంలో వలన, ఆ గుణాలు వలన వశిష్ఠుడు ఎటువంటి ప్రవచనం ఇవ్వకుండానే విశ్వామిత్రుడు అంటే కౌశికుడుగా పుట్టినప్పుడు అంత దుర్మార్గుడిని మార్చేశాడు, బ్రహ్మర్షిగా మార్చాడు. అది ఈ స్టోరీ అంతా ఎవరు చెబుతున్నారు? ఈ కథ శతానందుడు రామలక్ష్మణుడు చెబుతున్నారు. రామలక్ష్మణుడు వింటున్నారు, చూశారు విశ్వామిత్రుడిని, విశ్వామిత్రుడు నవ్వుతున్నాడు. అంటే విశ్వామిత్రుడైపోయాడు, గొప్ప ఋషి. అందుకని ఇంకొకళ్ళ హృదయ పరివర్తన చెయ్యాలి అంటే వశిష్ఠుడి నుంచి నేర్చుకోవాలి. ఏ జరిగినా ఒక శాపం ఇస్తే విశ్వామిత్రుడు ఏముంటండి, వశిష్ఠుడు శాపంతో విశ్వామిత్రుడు అక్కడే భస్మం అయిపోతాడు, మళ్ళీ ఇంకో జన్మే ఉండదు, అటువంటి లాంటి చేయగలడు. అయినా చేయాల, మారిపోతాడు, ఎప్పుడో మారిపోతాడు, మారిపోయాడు, చేంజ్ అయిపోయాడు. అంత గొప్ప ఋషి విశ్వామిత్రుడు అన్నాడు. వశిష్ఠుడు అనుకున్నాడు, రామచంద్రుడికి నేను పేరు పెట్టా, రామచంద్రుడు నామకరణం ఎవరు చేశారు? వశిష్ఠుడు చేశాడు. వివాహం చే రామచంద్రుడికి వివాహం జరిపే ఎవరితో వివాహం చేయాలో ఆ డిసిషన్ విశ్వామిత్రుడు తీసుకోండి అన్న, అంత ఎంపవర్మెంట్ ఇచ్చేశాడు, డెలిగేట్ నువ్వు చూసుకోలే అనుకున్నాడు. అతను ఎంత హాని చేశాడు వశిష్ఠుడి యొక్క పుత్రుని చంపినవాడు. అయినా రామచంద్రుడు, విశ్వామిత్ర, దశరథుడు చెప్పాడు నీకెవరో తెలియదు విశ్వామిత్రుడు చాలా గొప్పవాడు, నీ రాముణ్ణి ఆయనతో పంపించు అన్నాడు. ఇదండి వైదిక సభ్యత అంటే, ఇటువంటి గుణాలు కలిగిన ఋషులు ఉన్న ఈ ప్రదేశం, ఈ ప్రాంతం భారతదేశం. స్మరించాలి అటువంటి ఋషుల్ని. వశిష్ట ఎవరి వల్ల నోతే మన పరాశరుడు దొరికారు, విష్ణుపురాణం దొరికి, ఎవరి వల్ల నోతే మనకి వ్యాసుడు లభించాడు, ఎవరి వల్ల నోతే మనకి సుఖదేవుడు లభించాడు, అటువంటి గుణాత్ముల్ని మనం స్మరించాలి. ఎవరి వల్ల నోతే విశ్వామిత్రుడు దొరికాడు. విశ్వామిత్రుడు ఏం చేశాడు ఇప్పుడు? నెక్స్ట్ డే జరుగుతుంది స్వయంవరం, సీతా స్వయంవరం. జనక మహారాజు అన్నాడు మా ఇంట్లో ఒక పెద్ద ధనుష్ ఉన్నది, విశ్వామిత్రుడు చూడొచ్చా మేము అన్నాడు. చూడండి చూడండి అన్నాడు. ఇవాళ ధనుష్ పూజ కూడా, ప్రతి సంవత్సరం ఆ ధనుష్కి పూజ చేసేవాళ్ళు. అదే రోజు రామచంద్రుడు, రామలక్ష్మణుడు, విశ్వామిత్రుడు వచ్చారు. అంటే రెండు రోజులు, ఒక రోజు క్రితం వచ్చారు, మరునాడు ధనుష్కి పూజ చేయాలంట. ఏం చెప్పాడు? తతః స రాజ జనక సచివాన్ వ్యాదిశే వ్యదిదేశ ధనుర్ ఆనీయతాం దివ్యం గంధమాల్య అనులేపితం. దివ్యం గంధమాల్య అంటే పూజ చేశారు కదా, గంధ చందనం మాల్య అని అర్పించారు. ధనుడు చెప్పాడు ఆ ధనుషుని తీసురా అని చెప్పాడు. ఎవరికి? అమాత్యులకు చెప్పారు, సచివులకు చెప్పారు. చెప్పగానే జనకేన సమాధిష్ట సచివాహ, సచివ అంటే సెక్రటరీస్, వాళ్ళందరూ ప్రావిశ్యన్ పురం, ఒక పెద్ద గదికి వెళ్ళారు. ఆ గదిలో ఆ ఒక పెట్టెలో పెట్టారంట ఆ ధనుషుని. తద్ధను పురతః కృత్వా నిర్జగ్ముహు అమిత ఔజస, అమిత ఔజస, చాలా చాలా గట్టివాళ్ళు, చాలా ఎంతో స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. వాళ్ళందరూ వెళ్ళారు, వెళ్ళి ఆ పెట్టిని తీసుకురావడానికి వెళ్ళారు. ఎంతమంది వెళ్ళారంటే నృణాంశంది పంచశాత్, నృణాంశతాని పంచశ, శతాని అంటే వంద, పంచశత్ అంటే 550. వందని 50తో గుణిస్తే ఎంత అవుతుంది? 5000 మంది. 5000 గొప్పవాళ్ళు, చాలా శక్తి కలిగిన వాళ్ళు ఆ పెట్టిని చూసుకుంటూ వస్తున్నారు. ఏమిటట్ట? మహానుమహ మంజూష్యాం అష్టచక్రం, ఆ పేటికి 8 దాని చక్రాలు ఉన్నాయి, అది తొయ్యటానికి 5000 మంది కావాలంట. 5000 మంది ఆ పెట్టెని చూసుకుంటూ వచ్చారు. వైపోయారు. జనక మహారాజు చూశాడు, చూసన్నాడు ఇదం ధనుర్వరం రాజన్ పూజితం సర్వరాజవిహి. ఈ ధనుషు మేము ఎన్నో ఆ పూర్వకులం నుంచి ఎంతో మంది రాజు దీన్ని పూజిస్తున్నారు. రాజభిహి చ మహావీర్యో అశక్తే పూరితం తదా, ఎంతో మంది రాజులు వచ్చారు ఈ ధనుషుని ఎత్తడానికి ప్రయత్నించారు, ఎత్తలేకపోయారు. ఏమైందంటే సీతాదేవిని పెళ్లి చేసుకోవాలని ఆశతో ఎవరో పెద్ద పెద్ద గొప్ప రాజులు వచ్చారు. ఒక రాజు వచ్చాడు చూద్దామన్నాడు, చూశాడు ధనుషుని, చూడంగానే ముడిచిపడిపోయాడు. ఎత్తటం అదేండి, ఒక రాజు వచ్చాను నేర్చుతా అన్నాడు. ఎత్తటం ఎత్తడానికి ప్రయత్నించాడు. అక్కడే ఆ రాజ్యసభలో, ఆ సభలోనే అంతఃపురంలోనే మలమూత్రాలను విసర్జించాడు, త్యాగం చేశాడు. అట్లా ఎంతోమంది రాజులు వచ్చారు, వేరువేరు విడివిడి సమయంలో వచ్చారు. వాళ్ళందరూ ఏకత్రులయ్యి అనుకున్నారంట ఈ జనక మహారాజు మమ్మల్ని ఇన్సల్ట్ చేయటానికి, మనల్ని అవహేళన చేయడానికి ఈ ధనుషు పెట్టాడేమో అని యుద్ధం చేయడానికి వచ్చారు. అందరూ కలిసి వచ్చారు. జనక మహారాజు ఒక్క బాణంతో అందరిని తరిమేశాడు. దీనికి ఒక హిస్టరీ. అప్పుడు విశ్వామిత్ర కాగతి మనుష్యానాం చ ధనుషు అస్య ప్రపూరణే. ఈ పెద్ద పెద్ద రాజులు, పెద్ద పెద్ద గంధర్వులు, దేవతలు చేయబోతే మనుషులు ఎట్ట చేయగలరు? ఆరోపణే సమాయోగే వేపనే తోళనే పివా, వాళ్ళు ఎత్త కూడా లేకపోతే ఈ ధనుషుని ఎత్తటం, ఆ ఒక ఆ తీగని కట్టడం, ఇవన్నీ ఎట్లా జరుగుతుంది? చేయలేకపోతున్నారు. విశ్వామిత్ర సరామతు శుత్వ జనక అభిభాషిత, విశ్వామిత్రుడు ఈ జనకుడు యొక్క ఆ మాటలు విని రాముడితో చెప్పాడు. మంజూషంతం ఉపావృత్యా దృష్ట్వా ధను అత అబ్రవీత్, రాముడు చెప్పాడు రామా పెట్టి చూపించాడు. అన్నాడు ఏమన్నాడు, ఇదం ధనుర్వరం బ్రహ్మన్ సంస్పృష్టం ఇహ పాణినా. అదన్నాడు విశ్వామిత్రుడు, అన్నాడు రాముడితో, ఓ వత్సా రామ పశ్య ఇది రాఘవం, చూడు చూడు అదనుషుని చూడు అన్నాడు, చూసుకో అన్నాడు రాముడు. అన్నాడు వెళ్ళాడు, వెళ్ళి ఇదం ఆ మంజూష ఆ పెట్టిని ఓపెన్ చేశాడు. రాముడు చూశాడు, చూశాను అన్నాడు. దీన్ని స్పర్శ చేయినా అన్నాడు విశ్వామిత్రుడు. ప్రశ్నించాను, స్పర్శ చేశాడు. దీన్ని ఎత్తనా అన్నాడు, హా అన్నాడు. బాదం ఇతి ఏవతం రాజా మునిచ సమభాషత, మునిచ సమభాషత ముని విశ్వామిత్రుడు చెప్పాడు, హా ఎత్తన్నాడు. లీలయా సదనుర్మధ్యే జగ్రాహ వచనం మునే, ఈ ముని యొక్క వచనాన్ని విని ఆ ధనుషుని మధ్యలో పట్టుకుని ఎత్తాడు. వశతాంను సహస్రాణం బహునాం రఘునందనం, ఇది ఎంతో మంది 5,000 మంది తీసుకొచ్చారు, వాళ్ళందరూ చూసి అదిరిపోయారు. ఆరోపయత్ సదను ధనుర్మాత్రం సలీలయా ఇవ తద్ధను, ఆ ధనుషుని ఉంచుబెట్టాడు. తర్వాత ఆ ఒక్క ఈ వైర్ ఉంటుంది కింద ఒక చోట కట్టి ఉంటుంది, ఇంకో ఎండ్కి కట్టాలంటే దానికి వంచాలి, వంచడం మొదలుపెట్టాడు. తస్య శబ్దో వంచడం మొదలెట్టాడు, వైర్ కట్టాలి వంచడం మొదలెట్టి ఠాడని పడిగింది. తస్య శబ్దో మహానాసీత్ నిర్ఘాత సమనిశ్వస, ఎంత పెద్ద సముద్రం ఎంత పెద్ద శబ్దం వచ్చిందంటే ఒక పెద్ద కొండ పగిలిపోతే ఏ శబ్దం అట్ట వచ్చిందంట. భూమికంప భూమికంప సా సుమహాన్ పర్వతస్య ఇవ ధీర్యత, ఆ ఒక అంత అద్భుతమైన పెద్ద సౌండ్ రాగానే ఏమైందండి, నిపేతు చ నర సర్వే, అందరూ మూర్చిపడిపోయారు. అందరూ నలుగురు తప్పితే ఎవరు, జనక మహారాజుడు, విశ్వామిత్రుడు, రాముడు, లక్ష్మణుడు తప్పితే అందరూ మూర్చిపడిపోయారు. భగవన్ దృష్ట్వా వీర్యో భగవాన్ దృష్ట వీర్యో మే రామో దశరథాత్మజ, ఈ దశరథ రాజుని యొక్క వీరని చూసి అతి అద్భుతం అచింత్యం చ అతార్కికం ఇదం మయా, జనమహారాజు చెప్పాడు ఏమిటి అద్భుతమైనది, అతార్కికం నాకు అర్థం కావటం ఎట్ట చేశాడు, ఆనందంతో జనకానాం కులే కీర్తిం ఆహయిష్యతి మే సుతా, ఈ జనక మహారాజు మా వంశానికి కీర్తిని ప్రసిద్ధి కీర్తిని పెంచే ఈ సీత మమ సుత మే సుత. సీత భర్తారం ఆసాద్య రామం దశరథాత్మజం, నా సీత నా కన్ని నా కుమార్తెని రామ నువ్వు స్వీకరించు, రాముణ్ణి స్వీకరి రాముడికి అర్పిస్తాను. మమ సత్య ప్రతిజ్ఞ, నేను ప్రతిజ్ఞ చేశాను ఎవరో తే దర్శనిస్తాడు వాళ్ళకి నేను సీతనిస్తాన్నాగా. మమ సత్య ప్రతిజ్ఞ వీర్యశుల్క ఇది కౌశిక, విశ్వామిత్ర నా సత్యవచనమే అందుకని సీతానిస్తాను. చాలా ఆనందపడిపోయాడు జనక మహారాజు ఆనందంతో. సీతా ప్రాణై బహుమత దేయా రామాయతే సుత, నా సుతు సుత అంటే నా కుమార్తె రాముడికి ఇస్తాను ప్రతిజ్ఞ చేశాడు. ఇవ్వంగానే మీ గనక మీ అనుమతి గనక ఉంటే దశరథుడు పిలతానికి పంపిస్తా అన్నాడు విశ్వామిత్రుడు. అన్నాడు ఓకే అన్నాడు, పంపించాడు. ఎంతోమంది సైనికులతో పాటు మంత్రుల్ని పంపించాడు దశరథుని పిలుస్తాను. దశరథుని పిలవడానికి వెళ్ళాడు. దశరథుడు అన్నాడు, హా ఎందుకు, నువ్వు వస్తావు అన్నాడు. దశరథుడు వచ్చాడు. కౌశల్యా సుమిత్ర అయితే అందరితో వచ్చాడు. రాగానే 3 రోజులైంది రావడానికి, ఇక అంతా అన్ని వ్యవస్థ తయారంత అయింది. దశరథుడు గోణానం చేశాడు, బ్రాహ్మణులు దానం చేశాడు, అన్ని వలన వస్తాయి అని మనకి అంత తెలియదు కదా. ఇప్పుడు ఇప్పుడు ధనుష్ని వంచటం అంటే ఏమిటి, ప్రణవో ధనుః, ప్రణవ మంత్రం మీరు ఉంటారు, ప్రణవ అంటే ఓంకారం. ఈ ఓంకారం ధనుష్ ఒకే రకంగా కనిపిస్తాయి, అంటే ఎవరోతే ధనుష్ని వంచుతాడో వాడిని వివాహం చేసుకోవాలంట. ఇది ఒక ఉపనిషత్తులో ఒక బోధ ఏమిటి? ధనుషు అంటే పరమ ప్రణవోధనం. ఎవరి ముందు వెళ్ళి ఈ ప్రణం వంగుతుందో, ధనుషు వంగటం అంటే ఏమిటి, ప్రణం వంగటం, వంగటం ఏంటి, నమః. ఎవరి నామమ్మవుతే ఓంకారము అతని వివాహం చేసుకోవాలి. అతనొక్కడే వివాహానికి యోగ్యుడు. మనమందరం ఏమిటి, జీవనం. ఎవరిని వివాహం చేసుకోవాలంట, ఎవరి దగ్గరికి వెళ్ళి ఆ ఓంకారం వంగుతుందో. నామ అంటే ఏమిటి, నమః ఇతి నామః. ఇప్పుడు నేను అన్నానుకోండి, ఎవరో ఏదో పేరు చెప్పాను నేను, మధుగోపాల్ అన్న, అంతోమంది విన్నారు. ఆయన ఆ శబ్దం ఎవరి దగ్గరికి వెళ్ళి వంగుతుందో, అతని పేరు మధుగోపాల్ కదా. ఎవరి దగ్గరికి వెళ్తే ఆ శబ్దం వంగుతుందో, ఓం అన్నాం అనుకోండి, మన దగ్గరికి వచ్చిన వంగుతుందా, కాదు, భగవంతుడి దగ్గరికి వంగుతుంది. అందుకని ఇది సీతా స్వయంవరం అంటే దానివలన ఒక శిక్ష ఏమిటంటే, మనం వివాహం చేసుకోవాలంటే ఎవరు చేసుకోవాలంట, కేవలం భగవంతుడినే చేసుకోవాలంట. అతను మన భర్త, ఎవరూ మన భర్తలు కాదు, భగవంతుడే మన భర్త. ఇక్కడ ఒక శ్లోకం చెప్పుకుందాం. ఇప్పుడు రామచంద్రుడు, రామలక్ష్మణ బ్రహ్మచారులు ఉన్నారు. ఇక్కడ నలుగురు అంటే సీతాతో పాటు మాండవి, సుతకీర్తి, వీళ్ళ ముగ్గురు, వీళ్ళ నలుగురు కూర్చున్నారు. ఇక్కడ దశరథుడు తయారై ఉన్నాడు, జస్ట్ ఈజ్ అబౌట్ టు కమ్, రావట్లా. జనకుడు పిలిచాడు, ఇంకేం ఆలస్యం, తొందరగా ఉండన్న, రండి అన్నారు. దశరథుడు రాముని, జనక మహారాజు దశరథుని పిలిచాడు, రాముని ముందుకు పిలిచాడు. పిలిచి ఓ శ్లోకం చూడండి, ఈ వివాహ సీతారాముడి వివాహంలో ఒక శ్లోకం ఉంది, ఇయం సీత, 1, 2, 3, 4 ఇయం సీత మమ సుత సహధర్మచరీతవ ప్రతీక్షయేనం భద్రం తే పాణిం గృణీష్వ పాణినా అన్నారు. రామా, ఎవరు, రాముడు కన్ఫ్యూజ్ అయిపోయాడు, నలుగురిని చూశాడు. ఆ నలుగురు చూసి ఎవరు 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 కట్టాలి మాంగళ్యం అర్థం కాకపోతే జనమల అంటే, ఇయం సీత, సీత సీత అంటే ఏమిటి, సీత అంటే ఆ పొలాన్ని దున్నటానికి ముందుండి ఆ సీత కాదు నాయన, ఈ కుమార్తె సీత, కుమార్తె సీత, మీ కుమార్తె, మమ సుత, మీ కుమార్తె, మీ కుమార్తె నువ్వే ఉంచుకో అన్నాడు. నువ్వు ఉంచుకోవటం ఏంటి నాయన, నీవు ఉంచుకోవటానికి కాదు, నేను ఇన్నాళ్ళు ఆ సీతను ఉంచుకున్నాను, ఎందుకు ఉంచుకున్నావు అనుకుంటే, నీకోసం ఉంచుకున్నావు, అందుకని ఇయం సీత మమ సుత సహ ధర్మచరి అన్నాడు. ధర్మచరి అంటే ఏమిటి, నీ ధార్మిక కార్యకలాపాల్లో నీతోడు ఉండే సీతని నువ్వు గ్రహించు. ప్రతీచ్చయేనం భద్రం తే పాణిం గృహీషు, ఏం చేయాలన్నాడు, ఏం చేయాలంట, చిన్నపిల్లవాడు కదా 12 ఏళ్ళు, ఏం తెలుసు వివాహం గురించి, నువ్వు పాణి మృణీష, ఆ సీత పాణి ఆ చేతి చేయి పట్టుకున్నాడు, ఎందుకు పట్టుకోవాలి, చేతిని చెప్పు నా పని చేయి పట్టుకోండి అన్నాడు. కాదులే, అది సిస్టమ్ కాదు, నువ్వు ఆమె చేయి పట్టుకోవాలి. నువ్వు ఆమె చేయి పట్టుకుంటే ఆమె నిన్ను రక్షిస్తుంది అన్నాడు. అయిపోయినాడు, ఇది వివాహం. వివాహం అంటే ఏమిటిది, ఒక పురుషుడు సంస్కారంగా ఒక స్త్రీ యొక్క చేయి పట్టుకుంటాడు. ఎందుకు పట్టుకుంటాడు అంటే, నువ్వు నా ధార్మిక కార్యకలాపాల్లో నువ్వు సయోగించు, నన్ను రక్షించు, నువ్వు నా ధర్మాన్ని రక్షిస్తూ నేను నీ శరీరాన్ని రక్షిస్తా, ఇది ఎంగేజ్మెంట్. అందుకని ధర్మపత్ని అన్నారు. ధర్మపత్ని అంటే ఏమిటి, ధర్మ మార్గాల్లో సహాయం చేసే భార్యని ధర్మపత్ని అన్నారు ధార్మిక కార్యకలాపాలు. ఆ ధర్మాన్ని వదిలేసి అధర్మాన్ని కనుక పాలిస్తే ఆ పత్ని యొక్క కర్తవ్యం ఏమిటి, ధర్మ మార్గంలో పెట్టడం ధర్మ యొక్క కర్తవ్యం. అందుకని తర్వాత ఏం చేయాలి, ఇప్పుడు నేనేం చేయాలన్నాడు, ఇప్పుడు ఏం చేస్తుంది అన్నాడు రాముడు. అనగానే పతివ్రత మహాభాగ ఛాయా ఇవ అనుగత సదా. చాలా పతివ్రత సీత, ఛాయా ఇవ అనుగత సదా అన్నాడు. నీ యొక్క ఛాయగా నీతోనే ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళుతుంది తదా. ఇది ఉక్త్వా ప్రాక్షిపత్ రాజం మంత్రం పూతం జలం దదా. ఒక కొబ్బరికాయ పెట్టి శ్రీఫలాన్ని పెట్టి మంత్రం జలం, మంత్రోచ్చారణ జరుగుతూ ఉంటాయి. ఆ మంత్రాలు ముఖ్యమైన మంత్రాలు జరిగినప్పుడు ఆ జలాన్ని అట్లా పోస్తూ ఉండాలంట. కన్యాదానం జరిగింది. ఏం దత్వా సుదం సీతా మంత్రోదకం పురస్కృతం అబ్రవీత్ జనకో రాజా హర్షితేనభి అభి పరిప్లుత. తర్వాత లక్ష్మణ్ పిలిచాడు, లక్ష్మణ ముందరు రా అన్నాడు. లక్ష్మణం మాగచ్చ భద్రం తే ఊర్మిళాం ఉద్యతాం మయా అన్నాడు. ఊర్మిళాన్ని స్వీకరించున్నాడు. ప్రతీచ్య పాణిం గృహీష్మాభూత్ కాలస్య పర్యయ. ఇప్పుడు టైం వేస్ట్ చేయొద్దు, వచ్చాయి తీసుకో రానిసుకో. నెక్స్ట్ పిలిచాడు, ఎవరిని పిలిచాడు? మాండవ్యాం భరతను పిలిచాడు. భరత ఇట్లా అన్నాడు, భరతడు వచ్చి అంతా అందరు 12 ఏళ్ళు వెళ్ళవాళ్ళు కదా, ఇట్లా అన్నాడు. వచ్చి స్వీకరించు, ఎవరిని? మాండవ్యాన్ని స్వీకరించు అన్నాడు. శత్రుఘ్నను పిలిచాడు, శత్రుఘ్న శృతకీర్తిని స్వీకరించు అన్నాడు. అయిపోయింది కళ్యాణ వివాహం. వివాహం అంటే ఇది భగవంతుడు మనల్ని మన చేయి పట్టుకుంటాడు. అతను ఒకడే రక్షకుడు, అందుకని మనం అతని శరణం వేడుకోవాలి. అతను ఒకే భర్త, అతనే మన భర్త అని సీత మనందరికీ చెబుతుంది. ఇంకెవరినో భర్తగా భావించి ఆ వాడు రక్షిస్తాడు వీడు రక్షిస్తాడు అనుకోకూడదు. రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత స్వజనస్య రక్షిత. ఏదైతే మనం మొట్టమొదటిరోజు చెప్పుకున్నామో శరణాగతి. రామాయణం అంటే శరణాగతి అండి. రాముని శరణ వేడుకొని రాముడి శరణలో ఉంటూ మన మనసు ఎల్లప్పుడూ రాము రాము రామ అని స్మరిస్తుంటూ హరే కృష్ణ మామంత్రం జపించుకుంటూ ఆ భగవంతుడిని సేవ చేసి మనం జీవితాన్ని గడపాలి. ఇంకా ముందు అయోధ్యాకాండ. అయోధ్యాకాండ ధర్మ ప్రధానమైన కాండ. మనం ఒకసారి మన వెంకటేశ్వర స్వామి శ్రీనివాసుడి యొక్క అనుగ్రహం ఉంటే ఇంకోసారి ఎప్పుడో మనం, ఎప్పుడో మనకు తెలియదు, భగవంతుడి దయ వలన మనం అయోధ్యాకాండను చెప్పుకుందాం. రామాయ నమః.
హరే కృష్ణ. దయచేసి అందరూ లేచేలా వద్దండి, చిన్న కార్యక్రమాలు ఉంది ఇంకా. హరే కృష్ణ, హరే కృష్ణ ప్రభుస్. అక్కడ ఉండే వాళ్ళు దయచేసి రండి. ప్రసాదం స్టార్ట్ చేయొద్దండి, అక్కడ ఇంకా కార్యక్రమం ఉంది. ఈరోజు ఆఖరి రోజు, చివరి రోజు. కొన్ని సందేశాలు, అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. దయచేసి మళ్ళీ రండి. అక్కడ నిలబడితే కార్యక్రమం కొనసాగదు. అక్కడ నిలబడిన వాళ్ళు ఇక్కడ వచ్చేయాలి. హరే కృష్ణ. మన ప్రభువులు చెప్పండి అక్కడ వాళ్ళకి. సో ఇక్కడ వచ్చేటప్పుడు మన ప్రభువులు మీకు ఒక ఫామ్ ఇచ్చేసి ఉంటారు. సో ఆ ఫామ్లో మీ పేర్లు, అడ్రస్సు, వాట్సాప్ నంబరు, ఈమెయిల్ ఐడి అవన్నీ ఫిల్అప్ చేసి ఇవ్వండి. సో ఎవరికైనా ఆ ఫామ్స్ అందలేదంటే ఇక్కడ మన ప్రభువులు ఉన్నారు, సర్వెంట్ లీడర్సు, వాళ్ళు ఇస్తారు. దాన్ని తీసుకుని మీరు కొత్తగా వచ్చిన వాళ్ళందరూ మీ మాహితీని అక్కడ ఇన్ఫర్మేషన్స్ రాసి ఇవ్వండి. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు సో మీకు ఎలా ఈ సమాచారాన్ని అందించాలా, మీకు ఎలా ఆహ్వానించాలనే దాని గురించి మనం ఒక డేటాబేస్ రెడీ చేసుకుంటున్నాం. దానికోసం అదే సహాయం అవుతుంది. అందరూ దయచేసి ప్రసాదం ముందుగా ఆ ఫామ్ తీసుకుని దాన్ని ఫిల్అప్ చేసి ఇక్కడ మీ భక్తి వృక్ష సర్వెంట్ లీడర్స్కి దాన్ని అందించండి. తర్వాత ఈ 9వ రోజు మన తోటి భక్తులు ఒకరు ఈరోజు చెప్తా ఉన్నారు, రేపు నుంచి ఎలా అనేసి. సో ఇంట్లో ఏదో ఒక పండగ జరిగితే, ఒక ఉత్సవం జరిగితే, ఆ ఉత్సవం పండగ అయిన తర్వాత ఇంటి వాళ్ళందరూ, ఆ బంధువులందరూ వాళ్ళ ఊరికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక రకంగా ఉంటుంది. ఆ విధంగా ఏమంటే, కమల్లోచన్ ప్రభు మనకి ఇన్ని రోజు క్లాస్ ఇచ్చేసి రేపు వెళ్ళిపోతున్నారు అంటే ఒక రకంగా ఉంది. అందుకే నేను అన్నాను రేపు ఎలా అనేసి. సో ఇంత చక్కగా మనకి ఈ రామాయణ కథని శ్రీమద్ భాగవతం అదేవిధంగా భక్తిశాస్త్రి ఎన్లైటైన్మెంట్ చేసే దానికి కృతజ్ఞతతో అందరూ ఒకసారి గట్టిగా హరే కృష్ణ మంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే. సో మన సీనియర్ భక్తులు రూపేష్ బాబు, నందకనే ప్రభు, ధనంజయ కృష్ణబాబు, నామామృత బాబు మీరందరూ అండి, లక్ష్మీమతి ప్రభు, సో కమలోచన్ ప్రభుకి ఒక చిన్న సేవ అందించాలనేసి నేను వినంతి చేసుకుంటున్నాను. ఇది బాలాజీ శేషవస్త్రం ప్రసాదం. హరే కృష్ణ. సో మల్లికార్జున రెడ్డి గారు ఈ సేవ చేశారు, రంగారావు గారు, విజయ కుమార్ గారు వాళ్ళందరూ కలిసి సేవ చేశారు. రండి అందరూ రండి. సో ధన్యవాదాలు. మల్లికార్జున రెడ్డి గారు అండి, ఎక్కడ ఉన్నారు? ఆ ఫ్రేమ్ లేవండి. హరే కృష్ణ. ఈరోజు అక్కడ కవర్స్ ఉన్నాయి చూడండి, ఆ సైడ్ కవర్స్ ఉన్నాయి ఇక్కడ పక్కన. రాధా గోవింద సేవక ప్రభు ఎక్కడ ఉన్నారు? రెడ్డప్ప గారు ఈ ప్రసాద సేవ చేసిన భక్తులకి ఈరోజు ఇవ్వండి. రంగారావు గారు, విజయ కుమార్ గారు వారి వాళ్ళ కుటుంబ సభ్యులు, రంగారావు గారు, మల్లికార్జున రెడ్డి గారు సరండి. సరండి. విజయ కుమార్ గారు ఉన్నారా? విజయ కుమార్ గారు ఇక్కడ చూసి ఇక్కడ తీసుకోండి. అరే సో వీళ్ళు ఈరోజు ఈ సేవ ప్రసాద సేవ చేశారు, వాళ్ళకి శుభ కోరి అందరూ ఒకసారి గట్టిగా హరే కృష్ణ మంత్రం చెప్పండి. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. సో ఈ 90 రోజులు అందరూ కథ విన్నారు, కథ తర్వాత ప్రసాదాన్ని కూడా ఆస్వాదించారు, అవునా కదా? హరిబో. సో ఈ ప్రసాద సేవకి మన కాంగ్రిగేషన్ భక్తులు కొంతమంది ఈ ప్రతిరోజు వాళ్ళు చక్కగా సేవ చేశారు, వాళ్ళకి గౌరవించాలనేసి వినతితో మన హేమహరి దాస్ బాబు ఫోటో ఫ్రేమ్ ఇవ్వండి ఒకటి. ఓపెన్ చేయండి, ఓపెన్ చేయండి. హేమహరి దాస్ బాబు, రాధా గోవింద సేవక దాస్ బాబు. సో ముగ్గురు మాతాజీలు వాళ్ళు ఎర్పేట నుంచి వచ్చి, సీతారాంపేట అక్కడి నుంచి వచ్చి ఈ సేవ అందించారు. వాళ్ళు దయచేసి రండి. దుర్గా మాతాజీ, సుహాసిని మాతాజీ అండ్ తాయమ్మ మాతాజీ, సో వాళ్ళు కూడా ఈ సేవను అందించండి. వీళ్ళకి శుభ కోరి అందరూ ఒకసారి గట్టిగా హరే కృష్ణ మంత్రం చెప్పండి. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే. ఇది నిమిత్త మాత్రగా ఈరోజు పూర్ణాహుతి జరిగింది, కానీ ఈ కథలు ఇంకా కొనసాగుతున్నాయి. సో ప్రభు గారు మళ్ళీ వస్తారు, ఈ విధంగా కథలు కొనసాగిస్తారు. ఆ వచ్చే డేట్స్ని అవన్నీ మళ్ళీ మీకు అనౌన్స్ చేస్తాం. మళ్ళీ ఈ కార్యక్రమాన్ని మనం కొనసాగిస్తున్నాం.